విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజిరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకల్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
శ్రవణ నక్షత్రయుక్త ద్వాదశీ తిథి నాడు సరిగ్గా అభిజిన్ ముహూర్తంలో వామన మహామూర్తి ఆవిర్భవించాడు. ఆయనకి కశ్యప ప్రజాపతి మహర్షుల్ని పిలిపించి జన్మలగ్నంలో ఉపనయనం చేయించాడు. సముచిత ఉపనయన కర్మ కలాపాలన్నీ కూడా చేయించాడు. ఉపనయనానికి సముచితమని ఎందుకంటున్నాడు అంటే, ఆచారం ప్రతి వాడికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. వాడి కులాచార విధానం ప్రకారంగా సంప్రదాయం ప్రకారంగా చేస్తే అది సముచిత కర్మ అంటారు. ఆ ప్రకారంగా చేశారట. సాక్షాత్తు సూర్యుడొచ్చి సావిత్రి ఉపదేశించాడు. కొంతమందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. గాయత్రి మంత్రాన్ని తండ్రి కదా ఉపదేశించాలి అని, అది సామాన్యుడైతే అవతల గురువు కానీ గురుపత్ని కానీ ఇలాంటి వాళ్ళు హేమహేమీలైతే వాళ్లే ఉపదేశిస్తారు. వచ్చినవాడు ఎవడు, పుట్టినవాడు సాక్షాత్తు వామనుడు అంచేత ఈ మామూలు ఫార్మాలిటీస్ పనికిరావు. తండ్రి అక్కర్లా. సవిత సావిత్రిని ఉపదేశించి డైరెక్ట్ గా సూర్యభగవానుడు వచ్చి చెవిలో సావిత్రి మంత్రాన్ని గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాడు. గాయత్రికి సావిత్రికి తేడా ఉంది. ఉదయం పూట వటువు చేసే మంత్రాన్ని సావిత్రి అంటారు, సాయంకాల సమయంలో చేసేదానిని గాయత్రి అంటారు, మధ్యాహ్న సమయంలో చేసేదానిని సంధ్యామంత్రం అంటారు. అది తేడా. అందుకే అర్ఘ్యప్రదానంలో తేడా ఉంటుంది. సూక్ష్మభేదాలు ఉన్నాయి. సూక్ష్మభేదాలు ఎంత విచిత్రం అంటే సముచితం ఉండడంలో రహస్యం. అది ప్రతి దాంట్లో కరతరకల పృష్టాభ్యాన నమః అంటే కొంతమంది ఇలా పెట్టి ఊరుకుంటారు, కొంతమంది తిప్పుతారు. ఇవి వారి వారి శాఖాపరమైన గోత్రపరమైన అంశాలు అన్నారు. వీటిని శిఖాయి వషట్ అన్నప్పుడు కూడా అంతే, చెయ్యిలా కొంతమంది అంటారు, పిడికిలు బిగించి శిఖ మీద చేరుస్తాం. అలాగే నేత్రత్రయ ఉషట్ అన్నప్పుడు కూడా గార్గేయస వాధూలస శ్రీవత్స గోత్రాదులకేమో మూడు వేళ్లు తీసి ఇలా కళ్ళు పెట్టాలన్నారు. హరితస గోత్రం వారికి, కౌండిన్యస గోత్రం వారికి, భారద్వాజస గోత్రం వారికి చేతులు ఇలా ముఖానికి చూపించమని శాస్త్రం చెబుతోంది. ఇలా వారి వారి గోత్రాన్ని బట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉన్నది. అవన్నీ చేశారు. బృహస్పతి మెడలో యజ్ఞోపవేతం వేసేట. యజ్ఞోపవేతం వేసినవాడు బుద్ధికి బృహస్పతి, మహాపండితుడు దేవగురువు ఆయన వేశాడు. మహర్జాతకం అంటే అది. నా చేత అక్షరాభ్యాసం చేయించుకున్న వాడికి మళ్ళీ వామనుడు కూడా బృహస్పతి చేత యజ్ఞోపేతం వేయించుకున్నాడు. కశ్యపుడు ముంజి గడ్డి అనమాట, దర్భగడ్డిలాగే ముంజి అని కూడా ఒక గడ్డిలో ఒక రకం ఆ ఇచ్చాడు. దానినే మౌంజీ అని కూడా అంటారు వృద్ధి చెందితే. మరి వటు ఎప్పుడు గోచిగుడ్డే పెట్టుకోవాలి, అంగవస్త్రం కానీ గోచి కానీ కట్టుకోవాలి. ప్యాంటు షర్టు వేసుకు తిరిగితే వాడికి ఉపనయనం వటువు కాదు, ఆ రూపం కటువు. అందువల్ల అదితి వచ్చి కొడుక్కి గోచి ఇచ్చింది, కౌపీనం ఇచ్చింది. అసలు గోచిగుడ్డంత సుఖం లేదన్నారు, బోడిగుండంత భోగం లేదన్నారు. హాయిగా ఎంత సుఖం బోడిగుండు తెచ్చుకున్నవాడు ఎక్కడ పడితే అక్కడ తిరగచ్చు, వర్షంలోకి వెళ్ళినా జరుపు తీస్తుంది బెంగలేదు. ఇంత జుట్టు మీద ఏంటి వర్షానికి ఎడితే ఇంకా తర్వాత రాత్రి తెల్లవారు హచ్చి హచ్చి అన్నారు. అందుకే పురువులన్నీ పెద్దవి పెట్టారు. భూదేవి వచ్చింది, ధరణి కృష్ణాజనంబును, ఆయనకి నల్ల జింక చర్మం. అజినము అంటే లేడి చర్మం, కృష్ణాజనం అంటే నల్ల జింక చర్మం ఇచ్చిందిట. దండంబు సోముండును, కర్ర పుచ్చుకోవాలి ఎప్పుడు కూడా వటు. వటువుకి బ్రహ్మచారి కాబట్టి తర్వాత సన్యాసికి వీళ్ళకి దండం ఉండాలి. ఈ సన్యాసుల్లో ఏకదండి, ద్విదండి, త్రిదండి అని ఉంటారు. ఇందులో త్రిదండులైతే ఉత్తములనిన్ని, ఏకదండి అయితే అధముడనిన్ని, అంటే సన్యాస స్థాయిలో. అంతేగాని వాడు మామూలుగా పనికిమాలని కాదు, మధ్యముడు ద్విదండి అని. సరే నేనే చుట్ట చుట్టేసుకుని త్రిదండి అని పేరెట్టేసుకుని తిరిగేస్తే అది వేరే విషయం. కానీ త్రిదండి స్వాములు ఎవరు అంటే, ఇదిగో జియ్యర్ మఠం వారు ఉన్నారే ఇప్పుడు ఆ విజయవాడలో, వారిది సంప్రదాయబద్ధమైన త్రిదండాశ్రమం. కంచిపీఠాధిపతులు త్రిదండులు. ఇక ఈ మధ్యకాలంలో ఊరికో స్వామీజీ, ఎక్కడ చూసినా స్వామీజీ లేరు. రామచంద్ర ప్రభు ప్రతివాడు కర్ర తగిలించేసుకుని నేను త్రిదండిని అన్నో, మనం వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద నీళ్ళేసి కాళ్ళ మీద పడిపోవడం. ఈ కలియుగం యొక్క దౌర్భాగ్యం ఇది. ఇదో పక్కన పెడితే, ఎందుకనంటే కంచి మొదలైనటువంటి శంకర మఠాలు, శంకర పీఠాధిపతులు, అలాగే సంప్రదాయబద్ధంగా ప్రాచీన కాలంలో ఏర్పడిన ఈ జియ్యర్ మఠాలు, వీరికి మాత్రమే త్రిదండులని పేరు. వారికి మాత్రమే మనం పాదాభివందనం చేసి కాళ్ళు కడగాలి, లేదా మంత్రోపదేశం చేసిన గురువులకి వాళ్ళకి చెయ్యాలి. ఇక తక్కిన వాళ్ళకి చేయడానికి మనకు అధికారం లేదు, అయినా చేస్తాం. అది కలియుగం యొక్క లక్షణం. నాకు సంబంధం లేదు, వేదవ్యాసుడు చెప్పాడు, తేడా వస్తే ఆయన పట్టుకుని అడగండి కనపడితే. అందువల్ల దండం సోముడు ఇచ్చాడు ఆ కర్ర. ఆకాశాది దేవత ఉంటాడుగా గగనాధిష్టాన దేవత, ఆయనేమిచ్చట గొడుగు ఇచ్చట, బ్రహ్మచారి గొడుగేసుకెళ్ళాలి గనక. కమండలువు బ్రహ్మయు, బ్రహ్మదేవుడు కమండలం ఇచ్చట్టేకంగా. సరస్వతి అక్షమాలికయు, జపమాల, మరి జపం చేసుకోవడానికి దండంగా మాల కావాలి, ఆ మాల సరస్వతి ఇచ్చింది ఏకంగా. ఓ అది బాబు, మామూలు జపమాల మనం వెళ్ళి 100 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయలు కొనుక్కొస్తే సాక్షాత్తు సరస్వతీదేవి ఇచ్చింది అక్షమాల. ఇంకా సప్తఋషులు అత్రి భృగు కుత్స వశిష్ఠ విశ్వామిత్రాదులు వచ్చి కుశలు ఇచ్చారట. ఇవి కూడా కుశలు కూడా గడ్డిలో ఒక రకం అన్నమాట. ఇంకా మీరు చూశారు కదా ఉపనయనాలు కడితే ఎప్పుడన్నా ఈ ఉపనయనంలో భిక్ష వేస్తారు. ఇప్పుడు భిక్షకి పిలిస్తే మొహమాటానికి రూపాయో పావలాయో వేసి రహస్యంగా పారిపోయేవాళ్ళు ఉన్నారు. ప్రేమ ఉన్నవాడు 100 200 వేస్తాడు. కానీ నిజానికి భిక్షలో ఏం వేయాలి? బంగారం కానీ, వెండి కానీ, పుస్తకం కానీ. పుస్తకం అంటే ప్రతివాడు కొట్టుకొచ్చి తలకు ఎక్సర్సైజ్ బుక్ వేసేస్తారు, అందువల్ల తీసేసేద్దాం ఈ కలియుగంలో వద్దు. బంగారం, వెండి, ముత్యాలు ఇటువంటివి వెయ్యాలన్నారు. బియ్యం పొయ్యాలి, ఎన్ని కురిడికాయని పద్దలు కొట్టి ఆ చెప్పతో బియ్యం తీసి పొయ్యాలి. ఇవి నియమం. మరి భిక్షాపాత్రికలో ఎవరు వేశారు ఈ స్వామివారికి? వామనుడికి బోణి బాగుండాలండో. బోణి బాగుండకపోతే తర్వాత మళ్ళీ భిక్ష చేసేవాడు ఉండడు. వెళ్ళేది బలిచక్రవర్తి దగ్గరికి, 3 అడుగులు అడుగుతున్నాడు. అందువల్ల మంచి బోణి కోసం ఏం చేశాడినా అమ్మవారు అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళేట. భిక్షాపాత్రిక నిత్యను యక్షేశుడు. ఇక్కడ ఎంత బోణి, ఈయన అదృష్టమే అదృష్టం అండి. అసలు ఆయన స్వామి లక్ష్మీదేవి వచ్చి కూర్చుందిగా. మరి ఈయన భిక్ష కోసం బయలుదేరుతుంటే చెప్పలేకుండా ఎలా పెడతావయ్యా భిక్షాపాత్ర అని కుబేరుడు ఎదురొచ్చాట. పెద్ద షౌకర్ గారు ఆయన. కుబేరుడు కోటీశ్వరుడు వచ్చి అద్భుతమైన శకునం అనమాట. బంగారపు భిక్షాపాత్ర ఇచ్చాట. ఈ దిక్కువాల కుబేరుడు ఒక్కనాడు నాకు కనపడ్డు, ఎప్పుడు వాళ్ళకి వాళ్ళకి కనపడమే కాని. వామనునకు అక్షయమనుతున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. ఇంకా ఈ వామనుడికి అక్షయమస్తు అని సాక్షాత్తు భవానీదేవి అన్నపూర్ణాదేవి కాశీ విశ్వేశ్వరుడు ఇల్లాలు వచ్చి భిక్ష వేసిందిట. ఆ చూసేవాళ్ళకి కళ్ళు చెమర్చేయి. లోకమంతా కడుపులో పెట్టుకున్న వాడికి కడుపుకి పట్టాడు అన్నం అమ్మవారు పార్వతీదేవి భిక్షాపాత్రలో వేసింది. ఆ దృశ్యాన్ని ఒకసారి మనం కళ్ళ దగ్గర చూస్తే అదొక విచిత్రం, అదొక ఆనందం, అదొక చమత్కారం. తమాషా. ఆ సమయంలో బ్రహ్మర్షులు కూడా రాగా యజ్ఞంలోకి వెళ్లి వేటికలో వృద్ధాచారం ప్రకారంగా అద్భుతంగా విరేల్చాడు మంత్రాలతో యజ్ఞం చేసేట. ఆయన ఎవరు? వటుడు. యజ్ఞానికి అధిపతి, యజ్ఞం చేసి ఆ యజ్ఞ పాత్రలో ఉండే ఆహారం సేకరిస్తున్నాడు. ఇలా అన్ని అయ్యాక ఆయన చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అంటూ బయలుదేరాడు. అక్కడ కొంతమంది బ్రాహ్మణోత్తములు కూర్చునున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాట. అయ్యా, ఎక్కడికైనా డబ్బు లేకపోతే ఏం జరుగుతుంది? మహాపండితుడు అవ్వచ్చుగాక, వాడు డబ్బు లేకపోతే డబ్బు కొరవుతాడా? అక్కడి నుంచి ఇక్కడికి, నరసింహారావు పెట్టినది ఇక్కడికి రావాలంటే డబ్బు లేకపోతే కారు లేకపోతే ఎవరు వస్తారు? పురాణం చెప్పడానికి రావాలి కదా. ఇల్లు లేకపోతే ఏం చదువుతాడు, ఏం పురాణం చెబుతాడు? కాబట్టి ప్రతి వాడికి ఐశ్వర్యం యొక్క ఆవశ్యకత ఉన్నది. కాబట్టి మేము మిమ్మల్ని అడుగుతున్నాం, లేదనకుండా ఇచ్చే మంచి దాతలు ఎవరైనా? తీరా వెళ్ళిన తర్వాత వాయిదా వేస్తారు మనది. ఏంటండి, మా గురువు గారు ఇల్లు కట్టుకుంటారండి, చూద్దాంలేండి అంటాడు. ఇక చూద్దాం అంటే ఇంక అయిపోయినట్టే అక్కడికి. అది రహస్యం. ఇది అలాంటి వాడు కాకుండా ఆన్ ది స్పాట్ స్పందించి తక్షణం ఇచ్చే ఉత్తమ దాతలు కావాలి. దాత నొచ్చుకోకూడదు, పుచ్చుకునేవాడు కూడా ఏడుస్తున్నాడు వీడు మొహం తగలయ్యా అని బాధపడకూడదు. ఈ రెండు ఉండాలి. అదిగా మొట్టమొదటి మా వాడు మాకు బోణీ చేశాడు, దెబ్బకి డబడబడబడబ ఓ పాతికి బోణీలు పడ్డాయి. అలా ఉండాలి. అటువంటి దానవీరుడు ఎవరున్నారు అని అఖిల దేశీయులకు భూసూరులు ఇట్లని ఒక్కసారి ఆశ్చర్యం అండి. ఆ కూర్చున్నాయన మామూలు సామాన్యుడు, ఆయన కోటీశ్వరుడు కాదు. గురువు గారు మీకోసమే బోణి చేస్తానని మొట్టమొదటి బోణి ఆయన చేశాడు. మంచి బోణి అయింది. అప్పుడు అక్కడికి వచ్చిన బ్రాహ్మణోత్తములు అన్నారట ఏమని, కలరున్ దాతలు ఇత్తురున్ ధనములున్ కామ్యార్థముల్ గొంతు విప్రులునే తెంతురు కాని ఈ వినిబలిన్ బోలన్ వదాన్యుండులేడలగుండై వనరించు. గొప్ప ప్రశ్న అడిగావు. మంచి దాత మంచి పుచ్చుకునేవాడు, పాత్ర బాగుండాలి, పుచ్చుకునేవాడు గొప్పవాడై ఉండాలి, ఇచ్చేవాడు గొప్పవాడై ఉండాలి, అలాంటివి చెప్పమని నువ్వు అడిగావు. సరే చెబుతున్నా. ఈ లోకంలో చాలా మంది దాతలు ఉన్నారు, డబ్బులు ఇస్తారు, ఇచ్చి రవ్వంతిచ్చి అంత ఫలితం కావాలని కోరుకునేవాళ్ళు ఎక్కువ. కానీ ఈ లోకంలో దానం చేయడంలో బలిచక్రవర్తికి సాటి ఎవరున్నారు? మహావదాన్యుడు. ఆయన 100 యజ్ఞాలు చేశాడు శుక్రాచార్యుల యొక్క అనుజ్ఞ ప్రకారం. ఆయన దగ్గరికి వెడితే ఎంత సంపదలు వస్తాయో చెప్పలేం. బహు సంపల్లాభముల్ వామన, చాలా సంపదలు పొందవచ్చు అని చెప్పిన బ్రాహ్మణ వచనం విని ఈయన తెలియక అసలు పుట్టింది దేనికి అందుకే అయినా అడగాలట. తనకు ఎంత ప్రాప్తమో అది వస్తుంది, కానీ అడగకుండా తన కర్మ చేయడం మానకూడదు కాబట్టి కర్మ చెయ్యాలి. అది రహస్యం. అందుకని కర్మాచరణం కోసం ఆయన అలా అడిగి తల్లిదండ్రులకు నమస్కరించి పదే పదే ప్రవర చెప్పుకుని శుభముహూర్తంలో ఆయన కూడా శుభముహూర్తం చూసుకుని బయలుదేరేట. పాపం గురువు గారు ప్రక్షీణ దివిజ వల్లభ రక్షాపరతంత్రుడగుచు రాజీవాక్షుండాక్షణమున బలి ఇంటికి భిక్షాగమనంబు చేసే పేదరికముతో. అది పాపం క్షీణించిపోయి అడవుల పాలై కష్టాలు పొందుతున్న ఇంద్రాది దేవతలను రక్షించడం కోసం ఈయన ముష్టికి బయలుదేరాడు. ఇక్కడ వాడు గుర్తుపెట్టుకోండి, ఒక గొప్ప పని చేయడానికి ముష్టికి బయలుదేరితే వాడు చాలా గొప్పవాడు అవుతాడు అని. ఓ మహాత్ముడికి ఏదన్నా నిలబెట్టడం కోసం యాచనకి వెళితే వాడు చాలా ఉత్తమోత్తముడు అవుతాడు. లేకపోతే జగత్తంతటినీ కడుపులో పెట్టుకుని అందరికీ అన్ని ఇచ్చే విష్ణుమూర్తిట ఇంద్రుడి కోసం భిక్షాటనకి బయలుదేరాడు. పేదరికం వేషం వేసుకుని బయలుదేరాడు. పైగా పద్మాకర్ గారికి ఒక గజం అనౌన్స్ చేయాలంటే మనకి లోపల బెంగా పెరుగును, ఏమో దిక్కుమాలు కూడా అని ఇది చూసి నేర్చుకోవాలి మనం. ఈ స్వామివారు ఏమన్నారు, దేవతలకి రక్షణ కలిగించడం కోసం, దేవతల యొక్క దారిద్ర్యం తీర్చడం కోసం ఈయన పేదరికంతో ఆ క్షణమే బరి ఇంటికి భిక్షుకుడి వేషంలో వెళ్ళాడు. ఇక్కడ ఒక అద్భుతమైన పద్యం చెప్పారు. హరి హరి సిరి ఉరమున గల హరి హరి హయు కొరకు ధనుజ నడుగంజనియన్ పరహిత రతమతి యుతులగు త్వరలకు అడుగుటలు వడలి తొడవులు ఉడమిన్. హరిహరి ఎంత ఆశ్చర్యం. సిరి ఉరమున గల హరి, లక్ష్మీదేవి ఎక్కడుంది ఆయనకి? ఉరమున వక్షస్థలం మీద ఉన్నది. లక్ష్మీదేవిని తన వక్షస్థలం మీద కాపురం పెట్టించుకున్న స్వామిట హరిహయు కొర్రకు ఉచ్చేశ్వరం అనే గుర్రం ఎక్కి తిరిగే ఇంద్రుడి కోసం ధనుజు నడుగంజనియన్ ఒక రాక్షసుని అడుక్కోవడానికి వెళ్ళాడు ఆయన. పర హిత రత మతి యుతులకు దొరలకు ఇతరులకు ఉపకారం చెయ్యాలి అనే బుద్ధి ఉన్నవాళ్ళు ఉన్నారే, అలా బుద్ధి ఉన్నటువంటి మహాత్ములకు దొరలకు అడుగుటలు అడుక్కోవడం కూడా వడలి తొడవులు శరీరానికి అలంకారాలు సుమా. ఇతరులకు ఉపకారం చేయడానికి యాచనకు బయలుదేరితే అది తన శరీరానికి ఒక మహాలంకారం, ఇహపరాలు రెండూ ఇస్తుంది. అందుకని విష్ణువు అడగడానికి అన్నగారి కోసం యాచనకి బయలుదేరాడు. ఇప్పుడు సర్వప్రపంచ గురుభర నిర్వాహకుడు ఆయన, ప్రపంచమంతా కడుపులో పెట్టుకున్నాడు. మంచి వేగంగా మనం ద్వారకయాత్రకి వెడుతున్నప్పుడు నేను రామచంద్రరావు గారు నడిచినంత వేగంగా నడుస్తున్నాడు ఆయన. ఆ నడుస్తుంటే మా వేగానికి ఏమైందిట, భూమి కాస్త వంగి కిందకెళ్ళిపోయిందిట, ఆదిశేషుడి పడగలు వంగిపోయాయి. ఆయన మొర్రు అన్నట్ట భూమి పడిపోతుంటే మళ్ళీ లేచాట పైకి. ఆ బరువుకి భూమి వెళ్ళి ఆ పడగలు తొక్కేసింది ఏకంగా. ఆదిశేషుడి నోట్లోంచి నెత్తురు వచ్చేసింది ఏకంగా. నీకు పుణ్యం ఉంటుంది నాయన, కొంచెం మెల్లగా వెళ్ళరాబు, వెనక తర్వాత చూసుకోరా బాబు అన్నారట. అప్పుడు ఆయన ఈ విధంగా వెళ్ళి వెళ్ళాడు. యజ్ఞం ఎక్కడ దొరుకుతోంది? పరమ పవిత్రమైన ఓంకార క్షేత్రం దగ్గర నర్మదా నదీ తీరంలో దొరుకుతోంది. సర్మద యమదండక్షత వర్మద అతి కఠిన ముక్తి వనిత చేతో మర్మద. ఈ నర్మద ఎటువంటిది? శర్మద, శర్మ అంటే సుఖం, ద అంటే ఇచ్చేది. శర్మద సుఖం ఇస్తుందట, శాంతి ఇస్తుందట ఆ నది. అంటే ఆ నదిలో స్నానం చేసిన వాడు సుఖం పొందుతాడు. యమదండక్షత వర్మద, యముడి చేతిలో ఒక కర్ర ఉంది, దండం. ఆ దండం పెట్టి పాపాత్ములు నెత్తి మీద బాధేస్తాడు రోజు ఆయన. అలా దెబ్బలు తగలకుండా, క్షతం అంటే దెబ్బ, ఆ దెబ్బని నుంచి రక్షించే వర్మద కవచం ఇస్తుందట. అంటే నర్మదలో స్నానం చేస్తే యముడి యొక్క దండం దెబ్బలు తినడు, వాడి దండతలో కొట్టేసరికి ఇది కవచమై కాపాడుతుంది. వర్మ అంటే కవచం. బ్రాహ్మణుడు మంత్రం ద్వారా శుభమిస్తాడు, శాంతి ఇస్తాడు గనక శర్మ అన్నారు ఆయన. క్షత్రియుడు కాపాడతాడు గనక కవచం వర్మ అన్నారు. ఐశ్వర్యమిచ్చి దానమిచ్చి గోవుల్ని రక్షిస్తాడు గనక గుప్త అన్నారు వైశ్యుల్ని. గుప్త శబ్దానికి అర్థం ఏమిటి? గో సంరక్షణ చేస్తూ లేదనకుండా వచ్చిన వారికి అనేక రకాల ఐశ్వర్యాలతో తనిపేవాడు అని అర్థం. అందుకే కుశీద గో సంరక్షణాలు భూపాలన ఈ మూడు కూడా వైశ్యులవే. పూర్వం భాగవతంలో కూడా చెప్పారు, ఆవులు మొత్తం ఆవులన్నీ వాళ్ళవే. ఎవరికైనా పాలు కానీ నెయ్యి కానీ యజ్ఞం చేయాలంటే వారే ఇచ్చేవారట. కుశీదం వడ్డీ వ్యాపారం వారే చేయాలట. భూమి వారి దగ్గరే ఉండాలట. వ్యవసాయానికి ఎవరికైనా కౌలుకి ఇవ్వాలంటే వారు ఇచ్చేవారట. ఈ మొత్తం అంతటినీ కాపాడుతూ కాలవల మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంతా శూద్రులది అన్నారు. ఈ నలుగురు కలిస్తే భగవంతుడైన విష్ణు స్వరూపం ఎక్కువ తక్కువ లేని లేవు పమ్మన్నారు పూర్వం. అంత అద్భుతమైన చరిత్ర ఇది, భగవంతుడైన విష్ణువు యొక్క స్వరూపం ఈ నలుగురు అంతా ఒకటే. అంచేత ఈ నర్మద ఎటువంటిది? సుఖమిస్తుంది, భయంకరమైన యమదండం నుంచి కాపాడేటటువంటి కవచం ఇస్తుంది. ఒక స్త్రీ ఉందిట, ఆ స్త్రీ పరమ కఠినురాలట. ఎవరా స్త్రీ? ముక్తి వనిత, మోక్షకాంత. అంటే మనకు మోక్షమిచ్చే స్త్రీ ఉందే, మోక్షమే ఒక స్త్రీ. ఆ స్త్రీ పరమ దుర్మార్గురాలు, పరమ కఠినార్గురాలు. ఎందుకు అలా అన్నారు? ఇదేంటంటే అందరూ ముక్తో ముక్తో అంటారు, ఆ ముక్తి దుర్మార్గురాలు అంటారు. ఏమిటి అంటే ముక్తి పరమ కఠినురాలు కాబట్టి అందరినీ వరించదు. ఎవరిని వరిస్తుంది ముక్తి? ఎవరిని వరించదు, పరమ దుర్మార్గురాలు. ఇంత పాపం చేస్తే కూడా క్షమించదట. ఒరే నువ్వు ఇంత తప్పు చేసావు కదా, నిన్ను వరించను అంటుందిట. అందరికీ ముక్తి ఇవ్వదు. చాలా కత్తి మీద సాములు ఆచితూచి ప్రవర్తిస్తేనే వరిస్తుంది. మరి ఇంత కఠినురాలి నూటికి కోటికి ఎవడో ఒకటి తప్ప వరించని ఆ ముక్తి వనిత యొక్క హృదయాన్ని తెలుసుకున్నదట. అంటే ఎంత చమత్కారం చూడండి, ముక్తిని స్త్రీల హృదయం ఎవరికి తెలియదన్నారు. ఆ స్త్రీల హృదయంలో మర్మం తెలియాలి అంటే చాలా కష్టం, చాలా ప్రియుడికి తప్ప తెలియదు. ఇక్కడ ముక్తినిచ్చేటటువంటి స్త్రీ యొక్క హృదయ రహస్యం తెలిపేది నర్మద అంటే నర్మదలో స్నానం చేస్తే మోక్షం వస్తుందిరా అని అర్థం. అంతకంటే ఇంకేం లేదు. నర్మదలో స్నానం చెయ్యి, తక్షణం మోక్షం సుమా. అంబు నివారిత దుర్మద, తన యొక్క అంబు నీటితోటి నివారిత తొలగింపబడిన దుర్మదము కలది. ప్రతి వాడికి మదం ఉంటుంది. నేనా అంటాడు, వీడి టీవీ, వీడి దర్జా, వీడికి అహంకారం ఎక్కువ ప్రతి వాడికి. అంతో ఎంతో సాగితే చూపిస్తాడు, సాగకపోతే కొంచెం జాగ్రత్తగా ఉంటాడు, అంతే తేడా. ఇలాంటి భయంకరమైన మదం ఉన్నది. ఈ మదాన్ని కేవలం తన నీటితో తొలగిస్తుందట. నర్మదలో స్నానం చేస్తే ప్రతి వాడి మదం అడిగిపోతుంది. అటువంటి నర్మద తరించ త్రోవన్ వటుడు, ఆ నర్మదా నదిని దాటిలో దాటి వెళ్ళిపోయాడు వామనుడు. ఎలా దాటట? మనం పడవ మీద రూపాయి ఇచ్చి దాటాలి, నర్మద దాటాలంటే పావలాయి కాదు ఇప్పుడు రూపాయి అని, ఇప్పుడు 10 రూపాయలు కూడా అడుగుతున్నారు. లేదా బ్రిడ్జి ఎక్కాలి, ఆయన చెంగు రేవుతుల నుంచి అవతలకు దూకేట, పడేలా దూకేశాడు ఆయన. హై జంప్ లాంగ్ జంపుల్లో ఆయనదే ఫస్ట్ ప్రైజ్ కదా అన్నారు ఆ రోజుల్లో. ఈ విధంగా దాటి ఆ ప్రవాహానికి ఉత్తర తటంబునందు ఉత్తరం వైపు చేస్తున్నాడు ఆయన యజ్ఞం. చండ స్ఫూర్తి వటుండుగాంచే బహుధా జల్పన్ నిశాటంబు ఉద్దండాహూతమునీంద్ర బిభ్యదమృతాంధసిద్ధ కోటంబు వేదండాశ్వధ్వజినీ కవాటము మహోద్యద్ధూమ సంచన్న మార్తాండస్యందన ఘోటమును బలిమఖాంతర్వేదికా వాటమున్. మంచి వేగంగా వెళ్ళాడు ఈయన, వెళ్ళి చూశాడు. దేన్ని చూచాడు? బలి మఖాంతర్వేదిక వాటమున్, బలి యొక్క యజ్ఞవేదికను చూచాడు. యజ్ఞవేదిక మధ్యభాగం చూశాడు. ఆ యజ్ఞవేదిక ఎటువంటిదట? బహుధా జల్పత్ నిశాటంబు. జల్పత్ అంటే గొణుక్కోవడం. నిన్న చూశారా నలుగురు చేరారంటే ఇంక ఎంత చెప్పినా మైకులో వద్దు మాట్లాడద్దంటే వినరు కదా. నలుగురు ఐదుగురు ఒక చోట చేరామా? పట్నాగర్ గారు లాల్చి ఎంత కొన్నారంటారు? కుట్టుకూలు ఎంత ఇచ్చారు? ఆయన చేతుకున్న వచ్చి సింగపూర్దా బ్రెజిల్దా? ఉత్తప్పుడు అడగచ్చుగా, అనుమానం ఉంటే ఫోన్ చేసి అర్ధరాత్రిని అడగచ్చు. కానీ సరిగ్గా ఉపన్యాసం చెబుతున్నప్పుడు ఆ చెయ్యికిచ్చింది దేనా? ఒకడైతే మరీని ఆ చేతికి ఉన్న కంకణం ఎన్ని కాసులు ఉంటుందని అడిగాడు. వాడు దూచి వాడిని విరిగిపోయింది అన్నాడు. అది దిక్షుతికళ్ళు, చచ్చిపోతాం ఇదో గొడవ మనకి. ఒకటి కాదు, ఒకటి కాదు గొడవ. ఈ బహుధా అంటే రకరకాలుగా కొనుక్కుంటున్నటువంటి రాక్షసుల గుంపుతో ఉందిట అనమాట. అది రాక్షసులు చేరారు. ఇద్దరు రాక్షసులు చేరితే కొనుక్కుంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా మీటింగుల్లో మాట్లాడుకుంటున్నట్టు కనపడితే వాళ్ళంతా రాక్షసులు అన్నారు. వాళ్లే మాట్లాడుకుంటారట, దేవతలు కానీ మనుషులు కానీ మాట్లాడరట. అందుకే నాకు భయం ఏంటంటే ఎక్కడన్నా ఈ ఉపన్యాసాల్లో కానీ లేకపోతే మరి వ్రతాల్లో కానీ కొంతమంది మనవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళని అలా చూస్తూ ఉంటాను, ఏం చేస్తాను పాపం వీళ్ళు రాక్షసులు అని బాధ అనలేం అంటే భయం బాధ ఇందనమాట. సరే మొత్తం మీద ఈ బలి యొక్క యజ్ఞవాటికలో రాక్షసులంతా మోకలుగా చేరి రకరకాలుగా కొనుక్కుంటున్నారు. కొనుక్కుంటామని వాళ్ళు అనుకుంటున్నారు. అది కొనుక్కోవడం కాదు, యుద్ధవేరి వహించినట్టుంది అది. ఒక ఆయన అన్నాడు, రహస్యంగా మాట్లాడతానండి అన్నాడు. ఆయన రహస్యంగా మాట్లాడితే ఎలా ఉంది? ఏటవతల కనపడింది ఆయన రహస్యం అది. ఇంక గట్టిగా మాట్లాడితే ఎలా ఉంటుందో, దెబ్బకి మైకి పగిలిపోతుంది. ఇక మంచి మంత్రాల చేత ఆహ్వానించటం వల్ల దేవతలంతా అక్కడికి వచ్చారట. వచ్చి, ఏదయ్యా మేము వచ్చాము, మాకు యజ్ఞంలో భాగం ఏది? ఏ నెయ్యి అంటున్నారట. నెయ్యి పోస్తే ఆ నెయ్యిని ఆ హోమంలో ఉండే నేతిని స్వీకరిస్తారు దేవతలు. అందుకే నెయ్యిని బాగా మంచి స్ట్రాంగ్ గా ఉంటారు, వాళ్ళకి అనారోగ్యాలు ఉండవు ఆవు నెయ్యి. ఇక వేదండాశ్వధ్వజిని కవాటం, ఓ పక్కన గుర్రాలు మరో పక్క ఏనుగులు, వీటన్నిటితో ఆ పైన జెండాలు ఎగురుతున్నాయి ఉన్నాయి. హఠాత్తుగా సూర్యుడు రథం ఆగిపోయింది. సూర్యుడు రథం ఆగిపోతే ఏం సూర్యుడు, సూర్యుడు కంగారు వచ్చింది. అనూరా, ఆయన సారథి పేరు అనూరుడు, ఎందుకు రథం ఆగింది అన్నట్ట. గుర్రాలు కదలటం లేదండి అన్నట్ట. ఎందుకు కదలటం లేదు గుర్రాలు? గుర్రాలు కళ్ళకి పొగ వచ్చిందిట. పొగ వస్తే గుర్రాలు కళ్ళు మూసుకుపోయి కదలటంలా. గుర్రాలు పొగ కళ్ళకి పొగ తగిలిందా? ఎక్కడో ఆకాశంలో తిరుగుతున్న సూర్యుడు గుర్రాలు కూడా కప్పడిపోయేంత పొగ భూలోకం నుంచి వచ్చిందా? ఎక్కడదన్నట్ట, నర్మదా నది ఒడ్డున మహాపుణ్యాత్ముడైన బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడండి. ఆ యజ్ఞగుండం నుంచి పొగ వస్తుంది, ఆ పొగతో మన గుర్రాలకి దారి కనపడక ఆగిపోయాయి అన్నట్ట. మహోద్య ధూమ సంచన్న మార్తాండస్యందన ఘోటము అంటే ఎంత యజ్ఞం చేశాడో చూడండి. యజ్ఞధూమం మామూలుగానే ఇంత వస్తే తల గొప్పన్నారు. ఆకాశానికి ఈ అద్భుతమైన ధూమం వెళ్ళిపోయి మార్తాండుని యొక్క సూర్యుని యొక్క స్యందన ఘోటము రథానికుండే గుర్రాలను కూడా ఆవరించి కళ్ళు కనపడనివ్వకుండా చేసి కదలకుండా చేసేసిందిట. మహాత్ముడు బలి, అది యజ్ఞం అంటే. అంత పైకెళ్ళింది ఆ పొగ, అత్యద్భుతమైన యజ్ఞం. అటువంటి బలి యొక్క యజ్ఞవాటిక చూసి ఆశ్చర్యపోయాడు ఆయన. ఆయన హయవేదిక వెళ్ళి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ అశ్వమేధయాగం చేసే వేదిక దగ్గరికి ఎడుతూ ఉంటే కూడా ఉన్న జనాలు చూశారట. ఎవడండి ఈయన, కొత్త ఆడు వచ్చాడంటే మనకు అనుమానం కదా. ఈ కొత్త పిచ్చ పాత రోత అన్నారు మనకి. ఎవడన్నా కొత్తాడు వచ్చాడు అనుకోండి, పాతాడు వదిలేసాడు వెనకాలో అని పోతూ ఉంటాం. అలాగే ఈయన చూచి వామనుని చూడగాని, కొత్త ఆయన చూడగానే వీళ్ళకి ఆశ్చర్యం కలిగింది. ఎవడరా ఈ కొత్త ఆయన, ఇంతవరకు లేడు, యజ్ఞం ఏడాది నుంచి దొరుకుతోంది, హఠాత్తుగా వచ్చాడు. శంభుండో హరియో పయో జభవుడో చండాంసుడో వహినియో దంభాకారత వచ్చగాక ధరణిల్ ధాత్రీసురుండెవ్వడి శుంభద్యోతనుడి మనోజ్ఞతనుడంతున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిగని తత్సభ్యుల్ రహస్యం పుగం. ఆ ఈ వచ్చిన వాడు ఎవడరా ఆశ్చర్యంగా 3.5 అడుగులున్నాడు కేవలం. శివుడా, విష్ణువా, పయోజభవుడా, తామర పువ్వులోంచి పుట్టిన బ్రహ్మ, లేకపోతే చండాంసుడా, సూర్యుడా, వహ్నియో, అగ్నిహోత్రుడా, దంభాకారత వచ్చేగాక మారువేషంలో వచ్చాడు కాని, లేకపోతే భూలోకంలో మామూలు బ్రాహ్మణుడికి ఇంత తేజస్స, ఇంత పాండిత్యమా, ఇంత అద్భుతమైనటువంటి కాంత్య, ఇతడు సామాన్యుడు కాడు. ఈ మహాత్ముడు, ఈ ప్రకాశించే శరీరం కలిగిన వాడు, ఈ అందగాడు, ఈ కుర్రాడు సామాన్యుడు కాడు, వీడెవడయ్యుంటాడు అని సభ్యులంతా కూడా అక్కడ ఉండేవాళ్ళు గొడుక్కుంటున్నారట. ఎవరు నీకు తెలుసా, నీకు తెలుసా, నీకు తెలుసా, నాకు తెలుసని ఎవడైనా అంటాడేమో అని ఆశ. ఎవరు నాకు తెలియదంటే నాకు తెలియదు అంటున్నారు. గొసగొసలు పోతున్నారు, గజిబిజి పడుతున్నారు. ఈ విధంగా ప్రజలంతా ఆ కుర్రాన్ని చూసి నానా రకాల గందరగోళలో పడిపోయి తెలుసుకోలేక, ఎంతలో మనవాడు ఏం చేసేట, మంచి హుషారైన వాడు. ఓ పక్కన ఋగ్వేదం, మరో చోట సామవేదం, మరో చోట యజుర్వేదం, మరోవైపు అథర్వణ వేదం, మరో పక్కన ఉపనిషత్తులు, మరో పక్కన పురాణాలు జరుగుతున్నాయి అక్కడ. ఈయన అందరి దగ్గరికి వెళ్ళాడు, పరిగెత్తుకు వెళ్ళాడు. చెవులుగా సామగానంబులు చదివెడు హోతల చదువు వినుచు మంత్ర తంత్రార్థ సంబంధ భావంబులు కొనియాడు యాదుల కోటి కొనుచు హోమకుండం బులందున్న త్రేతాగ్నుల వెలిగించు యాజక వితతి కనుచు దక్షులై బహువిధాధ్వర విధానం బులు చెప్పెడు సభ్యుల చేరదనుచు పెట్టుగోరెడు వేడుక పట్టు పరుప అదితి పుట్టువు లచ్చికి నాట పట్టు కోరి చెరిగిల్చే సభలోన కొంత తడువు పొట్టు వెన్నడు ఎరుగని పొట్టివడుగు. కొంతమంది చవులుగా అంటే వినసొంపుగా సామగానం చదువుతున్నారట. సామగానం అంటే సంగీతం అందులోంచి పుట్టింది, సామవేదంలోంచే. సరిగమ పదని సంధ్యాలు అందులోవే మహామధురంగా పలుకుతారు. ఆ అద్భుతమైన సంగీత స్వరంలా చెవులకు ఇంపు గొలిపేటటువంటి సామవేదం చదువుతూ ఉంటే అలా విన్నాడు. మరో పక్కన ఈ మంత్రానికి అర్థమేమిటి అని అడుగుతున్నారట కొంతమంది సోమయాజులు. అక్కడికి వెళ్ళి ఈ మంత్రం యొక్క అర్థం ఏంటని డిస్కషన్లో పాల్గొని ఆ మంత్రానికి అర్థం ఏం చెప్పాడు వెళ్ళి మంత్రార్థ స్వరూపుడైన. హోమకుండాల్లో కొంతమంది అగ్ని వెలిగిస్తారు, త్రేతాగ్నులు ఉంటాయి, దాక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని, ప్రాజాపత్యాగ్ని. ప్రాజాపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని, ఈ 3 అగ్నుల్ని కలిపి త్రేతాగ్నులు అంటారు. ఈ 3 అగ్నులను వెలిగిస్తున్నటువంటి యాజకులు ఉన్నారు, యజ్ఞం చేసేవారు. వారిని చూచి అబ్బాయిలు, ప్రజాపతి అంటే సంతానం పొందడం కోసం సంసారులు చేసే అగ్ని ప్రాజాపత్యాగ్నిరా, మీ ఇంట్లో సమృద్ధంగా అన్ని వస్తువులు ఉండడం కోసం వెలిగించే అగ్ని దాక్షిణాగ్ని, దేవతలను సంతృప్తిపరచడానికి వచ్చే అగ్ని ఆహవనీయాగ్ని, ఈ 3 త్రేతాగ్నులు అని వాళ్ళకి వివరం చెప్పాడు ఆయన. ఇవన్నీ మామూలుగా పద్యం చదువుకెళ్ళిపోతే ఈ త్రేతాగ్నులు అంటే ఏం తెలుస్తుంది, దాని అంతరార్థం ఇంత ఉంది. మంచి తన దాక్షిణ్యంతో సమర్థతతో రకరకాల యజ్ఞాలు, హోమాలు, వీటి విశేషాలు చెబుతున్న సభ్యులు ఉంటారట. సభ్యులు కూడా మరి పండితులు కాకపోతే మీరు ఏం వింటారు, లేకపోతే ఇవి అర్థమవుతున్నాయి కాబట్టి వింటున్నారు, ఆనందం వస్తుంది కాబట్టి వింటున్నారు. ఈ వీటి మీద ఆసక్తి లేకపోతే వాళ్ళు అసలు రానే లేరు. ఆనాడు యజ్ఞంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా అలా ఆసక్తి ఉన్నవాళ్ళే. వాడి శ్రద్ధ ఆసక్తి ఉన్నవాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అర్థమైన వాడల్లా మహాపండితుడేట. పండితులు అంటే చాలా మంది అనుకుంటారంటే పుస్తకం చదివితేనే పండితుడు అనుకుంటారు, కాదు. ఇప్పుడు ఈ త్రేతాగ్ని అంటే 3 చెప్పగానే రవ్వంత అర్థమైంది అనుకోండి, ఆ అర్థమైతే మీ బుర్రలో ఎంతో కొంత మీరంతా గ్యారంటీగా పండితులే. మీ ముందు ఇవి వినని వాళ్ళు పామరులు అన్నారు, నిజమది. కాబట్టి శ్రోతలు, సభ్యులు, పండితులు వాళ్ళంతా కూడా ఈయన చుట్టూ చేరారు. వాళ్ళని చూశాడు ఈయన. ఆ అతిథి కొడుకు ఆయన లక్ష్మీదేవికి ఆటపట్టు పుట్టు ఎరగని పొట్టివాడు. ఇప్పుడు అక్కడ అటు ఇటు తిరిగాడు, అటు ఇటు తిరిగాడు, కొందరితో చర్చించాడు. కొంతమంది అక్కడ ఘనా జట అని వేదంలో రెండు రకాలు ఉంటాయి. ఈ ఘనా జట వల్లిస్తుంటే జట చెప్పేవాడికి జట, ఘన చెప్పేవాడికి ఘన. అందుకే ఘన చదువుకుంటే ఘనాపాఠి, జట చెబితే జటాంత స్వాధ్యాయి అంటారు. స్వాధ్యాయము అంటే వేదము అని. జటాంత స్వాధ్యాయి అంటే జట యొక్క ఆ విధానం చదువుకున్న పండితుడు. ఇటువంటి వేళతో చక్కగా చర్చించేట, తర్కించేట, ముచ్చట్లాడేట, నవ్వేట. ఘట ఘన జట అంటే నాకు ఓ తమాషా. ఒక ఆయన సభలో చెబుతున్నాడు, ఆయన ఘనాపాటి అండి, ఈయన జటాంత స్వాధ్యాయి అంటే, జట మా ఆవిడ వేసుకుంటుందిగా పెద్ద జట అన్నాడు. అదే వాడి పాండిత్యం, అది ఆ జట కాదు ఇక్కడ వేదంలో జట. ఈ విధంగా తిరిగాడు, మెల్లిగా దృష్టి ఆకర్షించాడు, అట్రాక్ట్ చేశాడు. అట్రాక్ట్ చేసి సమాంతంగా వెళ్ళిపోయాట. వామనుడిని చూస్తూనే ఉన్నాడు పక్కన బలిచక్రవర్తి, గబుక్కుని చూశాడు. ఎప్పుడూ కూడా ఉత్తములకు కొన్ని లక్షణాలు ఉంటాయి. యశమునన్ ధనురక్తి, కీర్తి మీద ఆసక్తి. నేను రోజు రోజుకి కీర్తి పొందాలి, నేను 10 మందిలో పేరు తెచ్చుకోవాలని ఒక అవగాహన ఉండాలట, కోరిక ఉండాలట. అది ఉంటే వాడు ఉత్తముడు. ఈ వామనుడు అందుకోసమే అట్రాక్ట్ చేస్తూ కబుర్లు చెబుతున్నాడు. ఆ బలి చెప్పాడు అనుకుంటారుగా, ఆటోమేటిక్గా ఈయన మీద దృష్టి పడి దీనికి ఒక పేరు వస్తుంది. అందువల్ల ఆయన గబుక్కుని అలా తిరిగి వెళ్ళి బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. ఓహో ఇతడే దానవ చక్ర, వీడు కాదు, బలి చక్రవర్తిని చూపించి ఆయన చెయ్యాలి అంటున్నాడు. ఇతడే దానవ చక్రవర్తి, సురలోకేంద్రాగ్ని కాలాతి దిక్పతి గర్వాప నయ ప్రవర్తి గత లోభస్ఫూర్తి నానామఖ వ్రత దాన ప్రవణానువర్తి సుమనోరామా మనోభేదనోల్ధత చంద్రాతప కీర్తి సత్య కరుణా ధర్మోల్ల సన్మూర్తి తాన్. ఈయనే దానవ చక్రవర్తి, రాక్షసులందరికీ చక్రవర్తి, మామూలు రాజు కాదు, రాజాధిరాజు. సురలోక అంటే దేవతా సమూహమునకు ఇంద్రుడున్నాడే అధిపతి, ఆయన్ని, అగ్ని అగ్నిహోత్రుణ్ణి, కాల యముణ్ణి మొదలైనటువంటి దిక్పతి గర్వాపనయ ప్రవర్తి, వీళ్ళ గర్వం అంతా అణిచిపారేసేట. దేవతలకి చాలా గర్వం, మేము గొప్పవాళ్ళమని. ఇంద్రుడికి, యముడికి, అగ్నిహోత్రుడికి వీళ్ళందరికీ ఉండే గర్వం అంతా తొక్కిపారేశాడు. ఎందుకని, ఈయన వస్తే పారిపోయారు కాబట్టి వాళ్ళు. గత లోభస్ఫూర్తి, లోభం అనేది రవ్వంత లేదు, మొత్తం పిసిరి కొట్టుదనమంటే ఆయన జీవితం అరగట్టండి. అది రవ్వంత కూడా ఏ వస్తువు మీద వ్యామోహం లేదు, అసలు పిసిని కొట్టుతనం అనేది లేదు. ఇంకా రకరకాల యజ్ఞం చేయడంలో, దానం చేయడం, దాన ప్రవణ అనువర్తి అన్నాడు, దానం చేయడం కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడతాడు ఆయన. అంతేకాదండి, ఇవన్నీ ఒక ఎత్తు. సుమనోరామ మనోభేదనోద్ధత చంద్రాతప కీర్తి, దేవకన్యకల యొక్క మనస్సులను భేదిస్తాట. అందులో చంద్రాతప కీర్తిట, చంద్రుడు వెన్నెల లాంటి వాట. వెన్నెలు వస్తే ఎవరన్నా సరే ఏమవుతాం, ఆకర్షింపబడతాం. దేవతా స్త్రీలు కూడా ఈయన చూసి ఆకర్షింపబడతారు. అంటే ఈయన ఎంత అందంగా ఉంటాడో చూడండి, బలిచక్రం చాలా అందగాడు. సత్య కరుణ ధర్మోల్లసత్మూర్తి అన్నారు. సత్యం, కరుణ, ధర్మం, ఈ మూడు ఆయన రూపం. బలి యొక్క రూపం ఏమిటి? సత్యం ఆయన రూపం, ధర్మం ఆయన రూపం, దయ ఆయన రూపం అని పొగిడి దగ్గరకెళ్ళి దర్భలతో అక్షతలతో ఉన్న చెయ్యెత్తాడు. ఇలా దీవించాట. ఏమని దీవించాడు? స్వస్తి అన్నట్ట. అయిపోయావసం అని. మనం ఎప్పుడు కూడా స్వస్తి అని ఎప్పుడు అంటాం? చిట్ట చివరి ఎండింగ్లో అంటాం. స్వస్తి శబ్దానికి శుభము అని అర్థం, ఎండ్. మనం కూడా పూర్తి చేసేటప్పుడు చూడండి, హరి ఓం తత్సత్తని స్వస్తి అని అంటాం. స్వస్తి ప్రజాభ్య అని అంటాం. అన్నామంటే అయిపోయింది. ఒరే అబ్బాయి, ఇక్కడితో నీవు చెక్ చెప్పేశాను, నీ రాజకీయ చరిత్రకి ఫుల్ స్టాప్ అన్నాడు. ఇంకా నీకు ప్రభుత్వం లేదు, పడగొట్టేశాను నేను. ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి, అది స్వస్తి అనడం ద్వారా ప్రమాదం తెచ్చిపెట్టాడు. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు ఉదార పద వ్యవహర్తకు మునీంద్రస్తుత మంగళధ్వర విధాన విహర్తకు నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోకభర్తకు స్వస్తి. నీకు శుభం కలుగ్గాక అని రెండో అర్థం, నీ పని అయిపోగాక అని ఒక అర్థం, పైకి మాత్రం శుభం కలుగ్గాక అని కనపడుతోంది. ఎటువంటి వాడికి? మూడు లోకాలని శాసించే నీకు శుభం కలుగ్గాక, ఒక్క నవ్వుతోటే ఇంద్రుని జయించావు అటువంటి నీకు శుభం కలుగ్గాక, ఔదార్యంలో నిన్ను మించిన వాడు లేడు అటువంటి ఔదార్యం కలిగిన నీకు శుభం కలుగ్గాక, మునీంద్రుల చేత నుతింపబడుతున్న మంగళపూర్ణమైన రకరకాల యజ్ఞాలు చేసే నీకు శుభం కలుగ్గాక. ఈయన వస్తుంటే బలిచక్రవర్తి నిర్జరీ అంటే దేవతల్లో ఆడవాళ్ళు ఉంటారు కదా దేవస్త్రీలు, వాళ్ళ గళాలు అంటే మెడల్లో ఉండే న్యస్త ఉంచినటువంటి సువర్ణ సూత్ర పరిహర్త. బలి వస్తున్నాడు, బలిని చూస్తే దేవతాస్త్రాలకి భయం కలిగింది. ఎందుకని? ఈయన మన వాళ్ళని చంపేస్తాడేమో, మన మొగుళ్ళను వీడు చంపేస్తే మనకి ఏమవుతుందో అనే భయంతో మెడలో మంగళసూత్రం వాటంతటవే జారిపోతాయి. ఈయన చూస్తే ఆ జారిపోయిన మంగళసూత్రాలు పట్టుకుపోతాడు ఈయన. అంటే తమాషా అంటారు దీన్ని. ఏంటంటే దేవతలు ఎందరినో చీల్చి చెండాడిన వాడు అని అర్థం. తద్వారా దేవస్త్రీలకు కూడా వైధవ్యం తెచ్చిపెట్టాడు ఈయన, అంతటి వీరుడు. అటువంటి నీకు శుభం కలుగ్గాక అని దీవించాడు. వేదరాశి, వేదాలు కూడా నిరంతరం ఏ వామనుణ్ణి దర్శించడం కోసం తహతహలాడతాయో, సాక్షాత్తు ఏ మహానుభావుడి పాదం నుంచి గంగ పుట్టిందో ఆ మహాత్ముడు ఆ యజ్ఞ వేటిక దగ్గర పాదం పెట్టాడు. బ్రహ్మ కడిగిన పాదము అన్నారు. అది బ్రహ్మగారు కడిగిన పాదం. ఆ పాదం అక్కడ అడుగు పెట్టిందిట. వెంటనే ఈయన ఏం చేశాడు? టక్కన లేచాడు, మంచి ఆసనం ఇచ్చాడు. ఇంటికి పండితుడు వస్తే ఆసనం ఇవ్వాలని తెలుసున్న జ్ఞానం ఉన్నవాడు గనక బలిచక్రవర్తి తక్షణం లేచి ఆ రక్షోవల్ల గుడు ఆయనకు ఒక బంగారపు ఆసనం మీద కూర్చోబెట్టాడు. ఆయన జాతకం అది. కూర్చోబెట్టి ఏం చేశాట? ఇలా చూశాడు, ఆయన భార్య వింధ్యావళి అక్కడే ఉంది, బంగారపు పళ్ళెం పట్టుకొచ్చేసింది, బంగారపు కలశం పట్టుకొచ్చింది. పళ్ళెంలో కాళ్ళు పెట్టి ఆవిడ నీళ్లు పోస్తూ ఉంటే కడిగి తర్వాత ఏం చేశాట? మన వాళ్ళు అంతసేపు కడిగేసిన తర్వాత నీళ్లు ఎత్తువే చల్లుకోవడమే కానీ తొడవరు. తడి ఒత్తి రవ్వంత తడి లేకుండా కాళ్ళు బాగా ఒత్తాక ఆ తర్వాత నెత్తి మీద వేసుకున్నట్టు ఈయన. అది శాస్త్రం. ఎన్నిసార్లు చెప్పినా ఈ తడి కాళ్ళతో వీడు దోమలు కొట్టుకుంటే ఇలా కూర్చుంటాడు, పట్టించుకో మనం. అంచేత నాకు అన్నిటికంటే ఒకసారి పనిష్మెంట్ ఏంటంటే, శీతకాలంలో డిసెంబర్ నెలలో కాళ్ళు కడిగారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రాణం తినేశారనుకోండి, ఒక 50 బిందులు కడిగారు. కనీసం అప్పుడైనా గేజర్ నీళ్ళతో కడిగితే బాగుండు అనిపించింది ప్రాణానికి. అలా ఈయన మహానుభావుడు గనక కడిగించుకున్నాడు, ఆ తడి ఒత్తారట. ఆ తర్వాత వటుని పాద సౌచవారి శరంపున పరమ భద్రమనుసు బలి వహించే ఏ జలము గిరీసుడు ఇందుదూటుడు దేవదేవుడు ద్వగిల్చే ధృతి శరమున. ఓ బ్రహ్మచారి, నీ పాదాలు కడగ్గా వచ్చిన నీళ్లు నా శిరస్సు మీద చల్లుకుంటున్నానని అది నెత్తి మీదలా వేసేట. పరమభద్రం నాకు శుభమని. ఏ జలం పరమేశ్వరుడంతో వాడు గంగానదిని నెత్తి మీద పెట్టుకున్నాడో, ఆయన పాదాల నుంచి పుట్టింది గంగ, ఆ గంగని పరమేశ్వరుడు శిరస్సును ధరించాడు, అటువంటి గంగ నేను నెత్తి మీద చల్లుకున్నాడు బలిచక్రవర్తి. ఆ తర్వాత కుశల ప్రశ్నలు అడిగి బాగున్నారా అంటే బాగున్నారా అన్నాక మధుపర్కం ఇవ్వాలి. మధుపర్కం అంటే ఏం చెప్పాను? తేనె బెల్లం, ఆ రెండూ కలిపినటువంటిది ఇచ్చి, ఆ తర్వాత ఇప్పటికి కూడా మీరు చూడండి ఉపవాసం 45 రోజులు 30 రోజులు తేనేని రవ్వంత నిమ్మనీరు కలిపి తాగేస్తే ఇంక వాడు అన్నం తినకపోయినా పర్వాలా అంత శక్తి. అందుకే పూర్వం ఇంటికి వచ్చిన వాడికి తేనెలో బెల్లం కలిపి పెట్టేవారు, ఇంకా అది వాడు తింటే పిడుగురై అది తిన్నాక ఆ తర్వాత ఇలా అడిగట. ఓ అభ్యాగత, అభ్యాగత స్వయం విష్ణు, అనుకోకుండా తనంత తాను వచ్చిన వాడు అభ్యాగతుడు, అటువంటి వాడు సాక్షాత్తు విష్ణు అంటారు శాస్త్రాల్లో. నిజంగా విష్ణు వచ్చాడు ఆయన అదృష్టం. అభ్యాగత స్వయం విష్ణు అని వేదం చెబుతూ అంటే నిజంగా విష్ణువే అభ్యాగతుడు అయ్యి వచ్చాడు. భాగ్యం అంటే బలిచక్రవర్తిది. అందువల్ల అడిగి ఇలా ప్రశ్నించట, వడుగా ఎవరి వాడవు ఎవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఈయడకు నీవరు దెల్చుటం సఫలమయ్యం వంశము జన్మము కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం బయ్యే నా కోరికల్ కడతేరన్ సుహృతంబులయ్యే శిఖులున్ కళ్యాణమిక్కాలమున్. వడుగా ఎవరి వాడవు? ఓ బ్రహ్మచారి, ఎవరి వాడివయ్యా నువ్వు? మీ డాడీ ఎవరు? మీ మమ్మీ ఎవరు? నీ నివాస స్థానం ఏది? ఇక్కడికి నువ్వు రావడం వల్ల, నీ అడుగు పెట్టడం వల్ల మా వంశం మా జన్మ సఫలమైపోయాయి. కొంతమంది మహాత్ములు ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు పవిత్రం అవుతుంది, మహాత్మా, నీవు అడుగు పెట్టడం వల్ల నా ఇల్లు ధన్యమయ్యింది, నా వంశం పవిత్రమయ్యింది, నేనెంతో గొప్పవాణ్ణయ్యా, ఈ యజ్ఞం నిజమైన యజ్ఞం అయ్యింది, యజ్ఞపురుషుడు వచ్చినట్టు భావిస్తున్నాను నేను అన్నాడు ఆయన. నా కోరికలు తీరిపోయి నాకేం కోరికలు లేవు, చా ఇంకేం అక్కర్లేదు నాకు. ఈ అగ్నులు ధగధగధగ మెరిసిపోతున్నాయి ఆ సమయంలో, చక్కగా వ్రేల్చినట్టు అయ్యింది, నెయ్యి వ్రేల్చడంతో సమానమయ్యింది. ఈ కాలం కళ్యాణ కాలం, శుభప్రదమైన కాలం. కోరుకో, నీ అడిగితే ఏదైనా ఇస్తాను, అడిగిన తర్వాత లేదని అనను, మాట్లాడితే అడిగిందల్లా ఇచ్చేస్తానన్నాడే. వరచేలంబులో మాడలో ఫలములో వంజంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీఖండము కాక ఏమడిగెదో ధాత్రీ సురేంద్రోత్తమ. మంచి బట్టలు కావాలా, మామూలు బట్టలు కాదు, బరువైనవి, ముతకవి, కట్టిన వెంటనే చిరిగిపోయే పనికి మారిన వస్త్రాలు కదా, వరచాలాలు కావాలా, పట్టు వస్త్రాలు, మంచి సుతిమెత్తని సున్నితమైన ఖరీదైన వస్త్రాలు ఇమ్మంటే ఇస్తాను. కాదు, నాకెందుకు బట్టలు అంటావా, క్యాష్ ఇమ్మంటావా, బంగారపు కాయిన్స్ ఇస్తాను, కొత్తగా ప్రింట్ చేయించాం ఈ మధ్యనే. పళ్ళు కావాలా, ఓహో కావలసిన యాపిల్స్, అరటిపళ్ళు, చక్కెరకేళి అరటిపళ్ళు, ఇంత చక్కెరకేళి అరటిపళ్ళు ఉన్నాయి గొట్టలు గొట్టలుగా, కావలసినవి తిను. కాదు, అడవుల్లో ఉండేటటువంటి పదార్థాలు కావాలా, వన్య పదార్థాలు, అడవుల్లో ఉండే చింతపండు, చిగురు, ఏవో రకరకాలు ఉంటాయి, గంధం, ఇవన్నీ ఇమ్మంటే ఇస్తా. అబ్బా నాకెందుకంటావా, గోవులు కావాలా ఇస్తా. గుర్రాలు కావాలా, రత్నాలు కావాలా, రథాలు కావాలా, విమృష్టాన్నాలు కావాలా, రకరకాల పిండి వంటలతో భోజనం పెట్టమంటావా, బ్రహ్మచారివి కాబట్టి పెళ్లి చేసుకోవడానికి కన్యకలు ఇమ్మంటావా, కరులు ఏనుగులు ఇమ్మంటావా, గజం ఇమ్మంటావా, కాంచనం ఇమ్మంటావా, బంగారం ఇమ్మంటావా, నికేతనం ఇల్లు ఇచ్చేయమంటావా, ఏకంగా ఏ ఆర్ఆర్ పెట్టలో సెంటర్ చూసేమంటే ఇచ్చి పారేస్తాను ఇది మొత్తం, ఇల్లు నాకేం సరిపోతున్నట్టవా, గ్రామంబులో ఏలూరు రాసి ఇచ్చేయమంటే రాసి ఇచ్చేస్తాను, అవి నాకెందుకంటావా, భూములు మొత్తం కొల్లేరు భూములని వాడు వీడు ఆక్రమించుకోవడానికి నీకే ఇచ్చేస్తాను, ఆక్రమించేసుకోపో, అది వద్దు, ధరణి ఈ ఖండమో మొత్తం భూఖండం ఇమ్మంటావో ఇచ్చేస్తాను. ఇంకా ఇవేం కాదు, లిస్టులో చెప్పనివి ఏమైనా ఉంటే అవేమైనా కావాలా, ఏమడుగుతావో అడుగు ఇస్తా అని ధర్మ ఆవిడ రంతహాము అంటుంది. ఇస్తానని ఆయనంటే ఈవిడికి మధ్యలో బాధ ఏమిటో తెలియదు, అది ఒక్కసారిగా తీసి పారేస్తూసుమని అది ధర్మయుక్తంగా పలికినటువంటి ఆ బలిచక్రవర్తి యొక్క పలుకులు. నాకు ఇది నివాస స్థానం అని ఏం చెబుతాను, నేను అన్ని చోట్ల ఉంటాను, ఒక చోట కాదు అన్ని చోట్ల ఉంటాను, మరి ఆయన విషయాంతరయామి కదా, ప్రపంచమంతా వ్యాపించి ఉండే నేను ఫలానా చోట ఎన్ఆర్పేటలో ఓ దిక్కుమాలిన మూడు గదులు ఇంట్లో ఉంటున్నాను ఏం చెబుతాడు, ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాను నేను అన్నాడు ఆయన. ఇంకా ఎవరి వాడవు నువ్వు అని అడుగుతావా, నా ఎంత వాడనై నడవ నేర్తూ, నాకేం కేర్ ఆఫ్ అడ్రస్ లేదు, నా అంతవాడిని నేను, ఇంకా నా వంటి వాడు మరోడు లేడు, పుట్టడు కాక పుట్టడు, ఇంకా నీ నడవడి ఎటువంటిదని అడిగావు. మూడు పోకలు, ముప్పోకల పోవ నేర్తూ, ముప్పోకలు అంటే ఏమిటి, మూడు నడకలు అన్నారు, భూతకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్య కాలంలో, మూడు కాలాల్లో ఉంటాను నేను, ఇదివరకు ఉన్నా, ఇప్పుడు ఉంటా, భవిష్యత్తులో ఉంటా, ఏ నడకైనా నాది. ఆయన తలుచుకున్నాం అనుకోండి, పాతకాలం రాముడి చరిత్ర ఇప్పుడు కళ్ళ ముందు చూపిస్తాడు, కృష్ణుడి చరిత్ర చూపిస్తాడు, ప్రస్తుతం చూపిస్తాడు, జరగబోయే చూపిస్తాడు, మరి మనం చూపించగలమా, మనం ఒకటే చూపించేది ఏ మళ్ళీ. ఇంకా ఏం నేర్చుకున్నావు అని అడుగుతున్నావు, అది నేర్తు ఇది నేర్తు నన ఏలా చెప్పంగా, ఏం నేర్చుకున్నావు అని అడిగితే ఏం చెబుతాను, నేర్పులన్నీ నేను నేర్తు, అన్ని నేర్పులు నావి, సమస్తం నేర్చుకున్నాను నేను, వరులు కారు నాకెవ్వరూ సాయం చేయరు, వరులకు నేనవుది, నేను అందరికీ సాయం చేస్తానని అడిగి మాత్రం నాకు భలే పనికి వస్తుంది. ఇది వరులు కారు నాకు వరులకు నేనవుదు, ఒంటివాడ చుట్ట మొకడు లేడు, నేను ఒంటరివాణి, ఏకో నారాయణ, అంతకంటే ఏం లేదు అర్థం, ఏకో నారాయణ అనే వేదవాక్యం ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి, ఒంటివాడ అంటే అది అర్థం. మనం ఏమంటాం, ఒంటివాడు దేనికి వాడతాం, పెళ్లి కాని వాడికి ఒంటరివాడు అంటే అంటాం, బ్రహ్మచారి అని చెబుతున్నాడు పైకి, లోపల పిచ్చివాడా, ఏకో నారాయణ ఏకమేవాద్యతేయం బ్రహ్మ, ఈ సృష్టిలో పరబ్రహ్మ ఒక్కడే, ఆ ఒక్క పరబ్రహ్మని నేను తప్ప ఎవరు లేరు సుమా అని చెబుతున్నాడు ఆయన. చుట్ట మొకడు లేడు నాకు, చుట్ట ఆయన చుట్టాలేంటి, చుట్టము లేదు ఇంకోడు లేడు, అంతా సమానమే ఈ సృష్టి అంతా. సిరియు తొల్లి కలదు, ఒకప్పుడు లక్ష్మీదేవి కూడా నా దగ్గరే ఉండేది, చెప్పేద ఆ టెంకి సుజనులందు తరచు చొచ్చియుండు. ఆవిడేం చేస్తుందంటే యజ్ఞాలు చేసే మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది, మా ఆవిడ కాస్త యజ్ఞం బాగా ఎవరు చేస్తే నదరగా వాడి దగ్గరికి పోతూ ఉంటుంది, ఆవిడకి అంత ప్రేమ జాలి ఎక్కువ. అని చెప్పాడు అంతరార్థంలో. అంటే యజ్ఞాలు ధర్మాలు చేస్తే వాళ్ళని లక్ష్మీదేవి భరించగా ఏం చేస్తుంది, ఐశ్వర్యం పట్టేస్తుంది, పిచ్చాడ ఇప్పుడు నీవు దగ్గర ఉందిరా అని చెప్పాడు అనమాట. సరే ఇదో పక్కన పెట్టని, ఓ మహారాజా నీ మాట సత్యం, నీ కులానికి తగిన వాక్కు చెప్పావు, ధర్మం చెప్పావు, నువ్వు కరుణామూర్తివి, అసలు మీ కులం ఎటువంటిదో తెలుసా, మీ వంశంలో రణభీరువులు విత రణభీరువులు లేరు. రణభీరువులు యుద్ధంలో భయపడేవాడు లేరు, యుద్ధం వస్తే కార్గిల్లోంచి పారిపోయి వచ్చేవాడు ఒక్కడు లేడు. వితరణభీరువులు దానం చేయడానికి వెనకాడేవాళ్ళు లేరు. రణం అంటే యుద్ధం, వితరణం అంటే దానం. ఈ రెండింటిలోనూ నువ్వు గొప్పవాడివి, ఈ రెండింటిలో భయపడవు నువ్వు. యుద్ధానికి దాన యుద్ధానికి రెండింటికి నిరంతర సంసిద్ధుడవు. మీ తాత ఉన్నాడే ప్రహ్లాదుడు, ఆకాశంలో ఎన్ని చుక్కలున్నా ఆ చుక్కల రాజు చంద్రుడే బాగా మెరుస్తాడు. అలాగే దైత్యులు ఎంతమంది ఉన్నా ప్రహ్లాదుడి కీర్తి ప్రహ్లాదుడే, మింటిలో చంద్రుడిలా మెరిసిపోతాడు ఆయన, ఆ మహానుభావుడు. మీ వంశం పాలసముద్రం, అందులో ప్రహ్లాదుడు చంద్రుడు, పాలసముద్రం నుంచి మరి పుట్టిందిగా చంద్రుడు. అలాగే మీ వంశం ఒక పాలసముద్రం అయితే అందులోంచి పుట్టిన మహాచంద్రుడు మీ తాత ప్రహ్లాదుడు. మీ తాతను పక్కనట్టు మీ ప్రహ్లాదుడి యొక్క మూడవ తాత హిరణ్యాక్షుడు ఉన్నాడు, ప్రహ్లాదుడి పెనతండ్రి. వాడొకప్పుడు విశ్వజయంబు చేసి గదాయుధుండయి భూతలంబునం ప్రతివీరుల కానక సంచరింప విష్ణుండు వరాహ రూపంబునతని సమయించే. వాడొకనాడు ప్రపంచమంతా జయించి గద పుచ్చుకుని తిరుగుతున్నాడు ఇష్టం వచ్చినట్టుగా. సముద్రంలో విష్ణుమూర్తి కనపడి వరాహ రూపంతో వాడు నెత్తి మీద ఒడి చంపాడు. తద్భ్రాతయ హిరణ్యకశిపుండది విని హరి పరాక్రమంబునకు నాశ్చర్యంబునుంది ధనుజ తన జయంబును బలంబును పరిహసించి గ్రద్దన నొద్దవిడిన ధనుజ వర్ధను మందిరంబునకుని జరిగినప్పుడు, అప్పుడు ఆ హిరణ్యకశిపుడు తన తమ్ముడు తెచ్చాడనే విషయం విని ఆశ్చర్యపోయి ఆహా ఏమిటి హరిపరాక్రమం అని వెంటనే సోలం పుచ్చుకుని వైకుంఠానికి వెళ్ళి సోలంతో హరి కంఠంలో పొడిచి ఆ నెత్తురు పట్టుకొచ్చి నా తమ్ముడికి తర్పణమిస్తా, ఎవడైనా చచ్చినప్పుడు తిలోదకాలు అంటే నువ్వులు నీళ్లు కలిపిస్తారు, నేను రక్తం విష్ణు రక్తంతో నా తమ్ముడికి తర్పణం చేస్తా అని కైలాసం వైకుంఠానికి వెళ్ళి అట్ట సోలం పుచ్చుకుని. అలా వస్తున్న వాడిని చూచాడు విష్ణుమూర్తి, ఇప్పుడు వీడికి ఎదురు జయించడానికి వీల్లేదు, వీడి వరాలు అటువంటివి పారిపోకూడదు, ఏం చేద్దామని ఆలోచించి ఏం చేసేటైనా నిశ్వాస రంధ్ర దిశం దైత్యు హృదంతరాళమున ప్రత్యక్ష క్రియాభీరుడై. వాడు తీసుకునే గాలి ద్వారా లోపలికి వెళ్ళిపోయి వాడు హృదయంలో దాక్కున్నట్ట, ముక్కుల్లోంచి లోపలికి వెళ్ళిపోయి గుండెల్లో దాక్కున్నట్టు. ఈ గుండెల్లో వాడేమనుకున్నట్టు ఎక్కడ విష్ణువు అడిగాడు ఆదిశేషుణ్ణి, ఆదిశేషుడు అన్నట్టు నీలోనే ఉన్నాడు అన్నట్ట, నా మొహం విష్ణువు లేడు పారిపోయాడు అనుకుని వచ్చేసి విష్ణువు జయించానన్నాడు. శ్రీ విష్ణు అంత తెలివైన వాడు, ఎదురుగుండా జయించడానికి వచ్చిన వాడిని వాడు హృదయంలో దాక్కున్నట్టు వెళ్ళి. ఇంకేముంది, నా చిన్నప్పుడు ఒక తమాషా ఉండేది, మా నాతో పాటు క్లాస్మేట్ ఉండేవాడు, వాడు కొంచెం చెయ్యవాటం, నేను పడుకుని నిద్రపోయినప్పుడు జేబులోంచి 10 or 11 లాగేసేవాడు. ఈ బాధపడలేక ఏం చేసేవాడిని, ఎక్కడికి వెళ్ళినా అటు ఇటు చూసి నిద్రపోయాక మెల్లిగా 10 రూపాయలు తీసి వాడు జేబులో పెట్టేవాడిని. వాడు అర్ధరాత్రి లేచేవాడు, లేచిన జేబంతా వెతికాడు, వాడికి ఏం కనపడలా. పొద్దున్నే మళ్ళీ వాడు లేచే ముందు నేను లేచి వాడు 10 రూపాయలు తీసి జేబులో పెట్టుకున్నాను. పొద్దున్నే ఎరా డబ్బులు ఏం చేసావని అడిగాను, నన్ను డబ్బులు ఇదిగో జేబులు అన్నాను. రాత్రి అని మళ్ళీ గౌక్కుని బయట పడుతుంది మాట్లాడు కూరుకున్నాడు. వాడు వెతికాడని నాకు తెలుసు, ఎప్పుడైనా సరే దొంగడు మనతో వచ్చాడు అనుకోండి ఏం జరుగుతుంది తెలుసా, డబ్బు వాడి చేతిలో పెట్టేయాలి, దాచమని వాడికైనా ఇవ్వాలి, లేదా రహస్యంగా వాడి జేబులో పెట్టేయాలి, లేదా వాడి మూట కింద పెట్టాలి, వాడి బ్యాగ్లో పెట్టాలి, మళ్ళీ తర్వాత తీసుకోలేదు ప్రమాదం, వాడు మొత్తం మూటట్టుకు పోతాడు. కొంచెం జాగ్రత్తలు పడాలి మరి ఏం చేస్తాం. అలాగా భగవంతుడికి తెలిసి ఈ దాక్షసుని ఎలా జయించాలో వాడి హృదయంలోనే దాక్కుని కనపడకుండా ఉన్నాడు. ఆ విధంగా విష్ణుమూర్తిని కూడా జయించడానికి మీదకి వెళ్లిన మహాత్ముడు హిరణ్యకశిపుడు, అతన్ని నరసింహ రూపంతో విష్ణువు చంపాడదో పక్కన పెట్టు, అతడి గొప్ప గుణాలు చాలా ఉన్నాయి. ఇంకా మీ తాత ప్రహ్లాదుడి గురించి చెప్పక్కర్లా, వీళ్ళను పక్కన పెట్టయ్యా, నిన్నగాక మొన్న మీ తండ్రి మనకే వచ్చింది విరోచనుడు కదా, అదే చెబుతున్నాడు. మీ తండ్రి మహానుభావుడు, ఆతుర భూసురగతి పురుహూతాదులు తన్ను వేడ నొగి గొమ్మనుతున్, మీ తండ్రి ఇచ్చిన ఆయువు ఏతన్మాత్రుడవు నీవు ఈ లోకమునన్. మీ తండ్రి చాలా గొప్పవాడు, దేవతలు వచ్చి ఆయన జయించలేక బ్రాహ్మణ వేషంలో వచ్చి ఏమయ్యా నువ్వు చచ్చిపోవడం కావాలి అని వరం అడిగితే మీ తండ్రి తన ఆయుర్దాయం ఇచ్చేశాడు, తన ప్రాణం ఇచ్చేశాడు విరోచనుడు, అంత గొప్పవాడు మీ డాడీ. ఇంకా నువ్వు ఈ మాత్రమేనా నీ శరీరం, ఏలితివి మూడు జగములు భూలోకం ఆకాశం స్వర్గం పాతాళం, మొత్తం 3 వేలేవు, స్వర్గ మర్త్య పాతాళ లోకాలు 3 లోకాలు వేలేవు. తోలితి ఇంద్రాది సురుల, ఇంద్రాది దేవతల్ని తోలేసావు, తొల్లిటి వారి బోలితివి దాన గుణముల దాన గుణంలో మీ పూర్వుల్ని పోలేవు. సోలితివి పిశాచ రక్షసుల రక్షం, పిశాచాల్ని రాక్షసుల్ని రక్షించడానికి దెబ్బలు తిన్నావయ్యా, వజ్రం దెబ్బలు తిన్నావు. సరే, రాజ్యం ఉంటే అది పూజ్యులకు, ముష్టి వాళ్ళకి, బ్రాహ్మణోత్తములకి దానం చెయ్యాలి. ఎవరి దగ్గర ఐశ్వర్యం ఎక్కువ ఉంటుందో అటువంటి వాడు చక్కగా 10 మందికి పంచిపెట్టి దానం చేయకపోతే భాజ్యముగా బతుకడేయు త్యాజ్యంబులు అని జన్మధన గేహంబులు అలా పంచిపెట్టి దానం చేయని వాడి జన్మ ధనం ఇల్లు అన్ని దండుగా. నీ గురించి నాకు చాలా మంది చెప్పారు, ఈ సృష్టిలో దానం అంటే బలి చక్రవర్తిది దానవీరుడు ఆయన గొప్పవాడు అన్నారు. నేను ఎన్నాళ్ళు అయ్యింది నీ దగ్గరికి ఎప్పుడూ రాలేదు. నిన్నెన్నడు పెట్టుమనుచు ఎండ్రము చేయం, నీ దగ్గరికి వచ్చి ఎప్పుడన్నా పెట్టమని అడిగానా, చేయి చాచి అడిగానా? అడగల. ఇవాడు అవసరం వచ్చింది, అవసరం వచ్చినప్పుడు అడగకపోతే వాడు పనికి మాలినవాడని, అవసరం వచ్చి అడిగినా ఇవ్వని వాడు ముందే చచ్చిన వాడని శాస్త్రం చెబుతున్నది కాబట్టి నీ దగ్గరకు వచ్చా. ఒంటరి వాణ్ణి, ఏకోనారాయణ, నాకెందుకు ఒంటివాడ, నాకు 1-2 అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేర వల్ల. నేను ఒంటరి వాణ్ణి గనక 1+2, 3 అడుగులు దానం చాలు, నాకు డబ్బు వద్దన్నాడు. సొమ్ము మేర వల్ల డబ్బు అసలు నేను ముట్టుకోను, నాకు పురుగుతో సమానం, క్యాష్ వద్దు, నాకు కావాలం భూమి దానం కావాలి, అది కూడా 3 అడుగులు చాలు, 145.6 గజాలు క్యాసరీ టాకీస్ దగ్గర నేను అడగట్లేదు. నేను కేవలం 3 అడుగులు అడుగుతున్నాను. నేను దీంతో నేను బ్రహ్మ యొక్క పిలక ముట్టుకోగలను. ఓ దానకతుగా సాంద్ర దానవేంద్ర అనగా ఆ మహాదాత, అడిగేవాడు పరమయాచకుడు, ఇచ్చేవాడు మహాదాత పర ప్రదాత. ఆయన ఏమన్నాడు, నువ్వు అన్న మాటలన్నీ నిజమయ్యా, సత్యం వృద్ధ సమ్మతం, అడిగేవాడు ఎప్పుడు ఎక్కువ అడగకూడదు అన్నారు శాస్త్రం. అవతలాడు గొప్పవాడు కదా అని మొత్తం అంతా నువ్వే పెట్టుకో అనకూడదు, అందువల్ల నువ్వు తక్కువ అడిగవు కాదని అన్ను. బొత్తిగా 3 గజాలు ఈ గజాలు వస్తున్నాయి నాకు అసమాటు, 3 అడుగులు అడిగవు కేవలం కేవలం. అంచేత ఇంక మళ్ళీ నా చేత గజం అనిపించకుండా ఉండవలసిన బాధ్యత ఇది. 3 అడుగులు మాత్రం నీవు అడిగావు, కానీ ఇచ్చేవాడిని చూశాడు కదయ్యా, దాత పెంపు సొంపు తలప వల్లదే. ఇచ్చేవాడి యొక్క పెంపు సొంపు చూసుకోకుండా అడుగుతావా? చిచ్చి 3 అడుగులు అడుగుతావా? నాలాంటి మహారాజు దగ్గరికి వచ్చి ఓన్లీ 3 ఫీట్ అడుగుతావా? ఇది అజ్ఞానం. అయినా నీవు అడగాలి, పిల్లాడి నీకు తెలియదు. వసుధా ఖండము వేడితో గజములన్ వాంఛించితో వాజులన్ దసనూహించితో కోరితో యువతులం వీక్షించి కాంక్షించితో పసిబాలుండవు నేరవి వడుగా నీ భాగ్యం బులిపాటిగాక. అసురేంద్రుండు పదత్రయం వడుగా ఈ అల్పం బులి నేర్చునే. నువ్వు ఒక భూమి ఖండం అడగాలి. ఏకంగా 800 గ్రామాలుంటే దాన్ని భూఖండం అంటారండి. కనీసం 800 గ్రామాలు ఉండాలి ఊళ్ళో, అప్పుడు ఒక భూఖండం. అది కోరుకో నువ్వు. ఏనుగులు కోరుకోవాలి, గుర్రాలు కోరుకోవాలి, మంచి అందగత్తెలైన స్త్రీలను కోరుకోవాలి. చిన్నపిల్లాడి వాడగడం చేత కాదు నీకు బొత్తిగా ఇంత అడుగుతావా? ఇంత మహారాజు గారి దగ్గరకు వచ్చి 3 అడుగులు అడిగితే ఈ దానవ చక్రవర్తి అసురేంద్రుడు 3 అడుగులు ఇచ్చి పంపించేస్తాడా? అడిగాడు కదా అమాయకుడు, వాడికి చేత కాదని కేవలం 3 అడుగులు ఇచ్చి పంపించను. చచ్చ కాదు, కోరుకో. ఏం కావాలంటే చిరునవ్వు నవ్వి, నేను పొట్టివాణ్ణి, అందున బ్రహ్మచారిని, నాకెందుకయ్యా నువ్వు పైన చెప్పినవన్నీ నా వల్ల కాదు సుమా, నాకు గొడుగో. ఏ ద్వారకా తిరుమలకో పాదయాత్రకి వెళ్ళేటప్పుడు వర్షమో ఎండో పడేటప్పుడు వేసుకోవడానికి గొడుగు చాలు. పోనీ జంధ్యం తెగిపోతే శ్రావణ మాసంలో పూర్ణిమ నాడు మార్చుకోవడానికి జన్నిదమో ఓ జంధ్యం ఇయ్యి సార్. కమండలు కమండలం కావాలి నీళ్లు పోసుకోవడానికి. నాకు ముంజియో ముంజిగడ్డి కావాలి. దండమో కర్రిస్తే కుక్కలు వస్తే కొట్టుకుంటాను. బడుగే నెక్కడా ఓ బ్రహ్మచారిని, నాకు భూములెక్కడ పొలాలు ఇస్తే నేనేమి సజ్జం చేసుకుంటాను? వ్యవసాయం చేయడం నా వల్ల కాదు, నాకు ఇచ్చింది వాళ్ళు కౌలుకి ఇస్తే ఎవడో వాడు కొట్టేస్తాడు వాడు. ఇదో యాక్టోటి లేనిపోని గొడవ. కరుల్వ ఆమాక్షులు అశంబులు ఎక్కడ ఎంత ఉన్నట్టు వాడు 3.5 అడుగులు ఏనుగిస్తే నేను ఎక్కగలనా? నాకొద్దు బాబోయ్ గజం. ఆ స్త్రీల బ్రహ్మచారికి స్త్రీలతో సంభాషణ మంచిది కాదు, నాకొద్దు. అశంబులెక్కడ గుర్రాల నేను అసలు ఎక్కలేను, ఎగిరి పైకెక్కేలోపు గుర్రం పారిపోతుంది. నిత్యోచిత కర్మం ఎక్కడ, రోజు నేను చేసుకునే సంధ్యావందనం జపానికి ఇవన్నీ నాకు అడ్డం. కాబట్టి మదాకాంక్షామితం పైన 3 అడుగుల మేర యత్రోవకిచ్చుడది బ్రహ్మాండంబు నా పాలికి. నేను కోరుకున్న మితమైన కోరిక. ఇక్కడ చూడండి ఎంత చమత్కారం, మదాకాంక్షా మితము అంటే మత్, నా యొక్క ఆకాంక్ష కోరిక యొక్క మితము, లిమిట్, నేను కోరుకున్న ఈ చిన్న కోరిక తీర్చు, మూడు అడుగులు ఈ చాలు, అది నాకు బ్రహ్మాండం. విడదీస్తే మత్ ఆకాంక్ష అమితం, నా కోరిక పిచ్చాడు నువ్వు అనుకున్న మూడు అడుగులు అనుకుంటున్నావేమో, అది అమితం రా బాబు, అందుకే అది ఇస్తే నాకు అది బ్రహ్మాండం. నిజంగా అది బ్రహ్మాండాలు సారు, మూడు అడుగులు ఇస్తే అది నా పాలిటికి బ్రహ్మాండం ఇచ్చినట్టే నువ్వు ప్రత్యేకంగా బ్రహ్మాండం ఇస్తానని చెప్పక్కర్లా. అదీ కాక ఆశ మహాభయంకరమైనది. వ్యాప్తిం వందక వగవక ప్రాప్తించిన లేశమైన పదివేలను చున్ తృప్తింజందని మనుదుడు సప్తదీపములనైన చక్కంబడుని. వచ్చినటువంటి దానితో సంతృప్తి చెందక నిత్యం ఏడుస్తూ ప్రాప్తించిన రవ్వంతైనా పదివేలని భావించక తృప్తించందని మనుదుడికి సప్త ద్వీపాలు ఇస్తే మాత్రం ఆనందిస్తాడా? ఏడు ద్వీపాలు ఇవ్వండి ఆనందించడు. కాబట్టి నాకు మూడు అడుగులు చాలు. ఆశాపాశముత కడుండిడుపు లేదంతంబు రాజేంద్ర వారాశి ప్రవృతమేది నీ వలయ సామ్రాజ్యం భూప్రాపిల్చియుంగాసింబొందిరిగాక వైన్యగయ భూగాంతాదులు అర్ధకామాశం బాయగనేర్చిరే మును నిజాశాంతం బులంజూచిరే. మహారాజా, ఆశ మహాభయంకరమైన పాశం, ఈ ఆ తాడుకు అంతం లేదుగా. రూపాయి వస్తే పది, పది వస్తే లక్ష, లక్ష వస్తే కోటి, కోటి వస్తే తెలుగుదేశం, తెలుగుదేశం అయ్యాక భారతదేశం, భారతదేశం అయ్యాక బ్రహ్మాండం, బ్రహ్మాండం అయ్యాక స్వర్గం, స్వర్గం అయ్యాక పాతాళం, మూడు లోకాల పార్టీ అయ్యాక ఇంకేం పార్టీయో తెలియదు. అంత ఆశ కలుగుతుంది ఆశలో ఉన్నది, అది దీనికి అంతం లేదు. ఇది ఎంతదంటే సప్త సముద్రాలతో వేష్టితమైన దిక్కి దిక్కుంభిరా వలయితంబైన భూమండలమంతా ప్రాప్తించిన వాడికి సంతృప్తి ఉండదు. ఇంకేదో కావాలనుకుంటాడు, సముద్రంలో కూడా చొచ్చుకుపోవాలనుకుంటాడు. అందుకే ఈ విషయం తెలిసి వైన్యుడు గయుడు మొదలైన రాజులు దానాలు చేశారు. వాళ్లే డబ్బు మీద దాచి విడిచిపెట్టలేకపోయారు, అంత గొప్ప దాతలు కూడా. ఇంకా సామాన్యుడి సంగతి చెప్పేదేముంది? ఎవడైనా ఒక్కసారి వెనక్కి చూసుకోవాలట, చూసుకుంటే నా యొక్క సామ్రాజ్యం ఎంతవరకు వెళ్ళిందని సంతృప్తి పొందాలి. కానీ పృథు చక్రవర్తి దిక్కులు చివరి వరకు వెళ్ళినా ఇంకా నా సామ్రాజ్యం వ్యాపించాలి వ్యాపించాలి వ్యాపించాలని వెళ్ళిపోయేవాడు అంతే, ఇంకా దిక్కుకి అంతమేమిటి? కాబట్టి రాజా, నాకు ఇంతకు మించి వేరే కోరిక లేదు. అసలు ఈ లోకంలో ఎవడు పూజ్యుడు? సంతుష్టుడి మూడు జగముల పూజ్యుండు సంతోషికెప్పుడు జరుగు సుఖము. సంతోషి కాకుంట సంసార హేతువు సంతసంబున ముక్తి సతియుదరకు పూట పూటకు జగంబున ఎదురు చాలాభ సంతిని తేజంబుతో అనపెరుగు. పరితోషహీనత ప్రభ చెడిపోవును జలధార నలంబు సమయ నట్లు నీవ రాజవనుచు నిఖిలంబు నడుగుట తగవు కాదు నాకు తగిన కొల్లది. ఏను వేడి కొనిన ఈ పదత్రయమును చాలదనక యూము చాలు చాలు. సంతోషం ఉన్నవాడు ఈ మూడు లోకాలలో పూజ్యుడు, సంతోషంగా ఉన్నాడు సుఖంగా వెళ్ళిపోతాడు, సంతోషం లేకపోతే సంసారంలో పడిపోతాడు. సంతోషం వల్ల మోక్షం లభిస్తుంది. ఏ పూటకా పూట తనకి లభించిన దాంతో ఎవడు సంతోషం పొందుతాడో వాడికి జ్ఞానం వృద్ధి అవుతుంది, తేజస్సు పెరుగుతుంది. తేజస్సు పోతుంది జ్ఞానం లేకపోతే. ఆ జ్ఞానం ఎప్పుడు నశిస్తుంది? నిరంతర ఆశాపాశం వల్ల నశిస్తుంది. మహాభయంకరమైన వర్షం వస్తే అగ్ని చల్లారినట్టుగా నిత్యం వ్యామోహం, నిత్యం వ్యాపారం, నిత్యం వాటి మీదే పడిపోయేవాడు ఉంటాడు ఈ వక్కర్ల వాడికి. ఆ నిత్యం వ్యాపకాలలో ఆశాపాశంలో సంబద్ధుడైన వాడు చివరికి నశించిపోతాడు. నీవు రాజువు కదా, నీ సమస్తం ఇమ్మని అడగడం నాకు న్యాయం కాదు గనక కేవలం మూడడుగులు మాత్రమే అడుగుతున్నాను. నేను అడిగిన ఈ మూడడుగుల మేర తోయక ఇయ్యి చాలు అనగా కనిపెట్టేశాడు శుక్రాచార్యుడు. అవక్రమమైన జ్ఞానం కలిగిన శుక్రుడు ఆశ్చర్యపోయి గబుక్కని పక్క పిలిచాడు. ఏమయ్యో మహారాజులారా, కంగారు పడి ప్రామిస్ చేసేకలా వెనక్కిరా. ఏమయ్యా ఇతడు ఎవరనుకుంటున్నావు? వీడు బ్రాహ్మణ వేషంలో వచ్చాడు కదా, అని కంగారు పడిపోయి మూడు అడుగులు ఇద్దాం అనుకుంటున్నావేమో. ఇచ్చావా? 3 feet మారిపోతుంది నీ ఫేట్. జాగ్రత్త, ఇతడు దేవ కార్యం సాధించడం కోసం ఇక్కడికి అడుగు పెట్టిన విష్ణుమూర్తి. ఈ మారు రూపంలో వచ్చాడు వామనంగా.
మొత్తం త్రివిక్రముడై మూడు లోకాలు ఆక్రమిస్తే నువ్వు ఎక్కడ బతుకుతావు? సర్వధనం విష్ణువుకి సంతర్పణం చేసి బడుగు పగిది ఎట్లు బ్రతికితీవు? ఓ బక్క చిక్కిపోయినటువంటి భిక్షగాళ్ళలా బతుకుతావా? ఒక పాదంతో భూమి, ఒక దాంతో పైదాన్ని తొక్కేస్తాడు, మూడో కాలు ఎట్టడానికి చోటే ఉండదంటాడు. ఇస్తానని ఇవ్వకపోతే నరకం కదా అని నేను వరగచ్చు. కానీ ఏ దానమున నాశమే తెంచు అదియును దానంబు కాదండ్రు తత్వవిధులు. తత్వజ్ఞానులు ఏమన్నారు? ఏ దానం వల్ల నువ్వు నశించిపోతావో, నీ సర్వం నాశనం అయిపోతుందో, ఆ దానం మాత్రం ఇవ్వకూడదు, దానం కాదట. ఒక ఆయనకు ఒక ఇల్లు మాత్రమే ఉంది. ఎవరైనా వస్తే ఆ ఇంటి మీద వచ్చి అద్దెలోంచి 100 50 ఇవ్వాలి తప్ప ఈ ఇల్లు వాడికి ఇచ్చేసి వీడు అడుక్కుంటానంటే దానం కదట, వాడు నాశనం అయిపోతాడు. కనుక తనకి నాశనం ప్రాప్తించే దానం ఎవ్వడు చెయ్యకూడదని తత్వం చెబుతోంది. దానం, యజ్ఞం, తపస్సు, కర్మం ఇవన్నీ కూడా తానుంటేనే. తనం లేకపోతే ఎలాగా? తన డబ్బును 5 భాగాలు చెయ్యాలి. తన ఇంట గల సర్వధనమెల్ల 5 భాగములుగా విభజించి 5 భాగాలు చెయ్యాలట. కామం, అర్థం, ధర్మం, యశస్సు ఇవి తీసుకోవాలి. ఆ తర్వాత 5వ భాగాన్ని మాత్రం దాన ధర్మాలకు వినియోగించాలి. 5వ వంతు దాటి దానం చేసేవాడు భ్రష్టుడైపోతాడు. ఇది నీతిశాస్త్రం చెబుతోంది. 5 రూపాయలుంటే 1 రూపాయి దానం చేయాలన్నమాట. అది శాస్త్రం. ఇప్పుడు చూడండి, ఇది చెప్పాడు. కాబట్టి 100,000 దానం చేయకు, అది తప్పు. మరియు ఈ అర్థంబునందు బహుభంగి బహురుచ గీత అర్థంబు కలదు. బహురుచము అంటే ఉపనిషత్తు, అది వేదం. చాలా మంది అంటారు శుక్రుడు చెప్పాడు నీతి. శుక్రుడు చెప్పలా, శుక్రుడు బహురుచ ఉపనిషత్తులో మాట చెబుతున్నాడు. ఇవి తన సొంత పెత్తనం చెప్పటంలా. అంగీకరిస్తే తన అఖిలం పోతుందనుకున్నప్పుడు ఆ దానం చేస్తానని మాటిచ్చి కూడా వెనక్కి తీసుకోవచ్చు. తన మొత్తం నాశనం అయిపోతుంది అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు? వెనక్కి తీసుకోవచ్చు. మొత్తం నాశనం కారాదు. కాబట్టి చేటు లేకుండా నువ్వు కావాలంటే ఓ పొలం ఇస్తానను, ఓ ఖండం ఇస్తానను, 3 అడుగులు అనక, 3 అడుగులు నువ్వు నశిస్తావు గనక. పైగా మరో విశేషం ఉన్నది. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణమాన విత్తభంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు అఘము పొందవధిపా. స్త్రీలను రక్షించేటప్పుడు అబద్ధం ఆడవచ్చట. ఆడవాళ్ళని రక్షించాలనుకున్నప్పుడు అబద్ధం ఆడ తప్పులేదు. దొంగలు వచ్చేస్తున్నారు, ఎత్తుకుపోతారు, అప్పుడు ఏం చేయాలి? ఇంట్లో దాచి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు లేరండి, అన్ని కుక్కలు ఉన్నాయి లోపల అబద్ధం ఆడచ్చు. లోపల ఉన్నది అక్కలో కానీ ఉన్నాయి కుక్కలని చెప్పి అబద్ధం ఆడి తప్పించుకోవచ్చు. ఆ స్త్రీలను రక్షించడానికి ఆ మాత్రం అసత్యం ఆడితే అది పుణ్యం, అబద్ధ ఫలితం రాదు. పెళ్లి చేసేటప్పుడు కూడా అమ్మాయి ఏం చదువుకుంటే కానీ పెళ్లి అవ్వట్లే ఇప్పుడు. అందుకని హై బాబాయ్ మా అమ్మాయి అండి, ఎంఏ ఫస్ట్ క్లాస్ అండి అని చెప్పాలి. ఆ అమ్మాయి ఎంఏ ఎప్పియర్డ్ బట్ ఫెయిల్డ్. ఎంఏ బిఎఫ్ అంటారు దాన్ని క్వాలిఫికేషన్లో, అంటే మెట్రికులేషన్ ఎప్పియర్డ్ బట్ ఫెయిల్డ్. కానీ వీడేంటాడు ఆ చివరి చెప్పడం మానేసి ఎంఏ. నిజంగా బోల్ నిజం అండి, ఓ చోట అలా జరిగింది. లా గోల్డ్ మెడలిస్ట్ అని పెళ్లి చేశారు. లా గోల్డ్ మెడలిస్ట్ కాదు, మెట్రిక్ ఫెయిల్డ్ తర్వాత. వీడు చచ్చినంత మనీ వాడికి, లాక్కోలేడు పీక్కోలేడు. చిన్న చిన్న అబద్ధాలు ఆడండి, దారుణంగా ఆడద్దు మొత్తం మీద. కానీ పెళ్లిళ్ళలో అబద్ధం ఆడచ్చు అన్నాడు, ఏం చేస్తాం ఆ మాత్రం చూసుకోండి. ఈ మాట అనగానే శుక్రాచార్యుడికి ఏమైంది? ఒక కన్ను పోయింది, అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ప్రాణవిత్తమా నభంగమందు, ప్రాణం పోయేటప్పుడు కూడా అబద్ధం ఆడచ్చు. ఎవడో దుర్మార్గుడు కత్తుచ్చుకుని పద్మాకర్ గారు ఎక్కడా అని వచ్చాడు అనుకోండి మా ఇంటికి, పద్మాకర్ గారు ఇప్పుడే ఓపెన్ చేస్తానికి అక్కడికి వెళ్ళారని చెప్పాలి నేనే. అలా తప్పించుకుంటే తప్పు లేదట. అప్పుడు ప్రాణం పోయేటప్పుడు అబద్ధం ఆడవచ్చు. అయినా నా జోలికి కూడా వస్తాడండి, నా దగ్గరే ఉంది. డబ్బు పోయేటప్పుడు కూడా అబద్ధం ఆడవచ్చు. ఒక్కొక్కడు అప్పులప్పారవులు ఉంటారు, డబ్బు పుచ్చుకుని తిరిగి ఎవరు, జేబులో 100 ఉంటుంది, వాడు వచ్చి 100 ఇవ్వంటే నా దగ్గరే ఉంది బొంద అనొచ్చు, నా దగ్గరే ఉంది బూడిద అనొచ్చు, తప్పు లేదు. అక్కడ 100 వాడు పట్టుకుపోతే ఇవ్వడం కనుక. ఐదుగాడికి 5,000 10,000 అప్పు పుచ్చుకుని ప్రతి అడ్డమైన వాడి దగ్గర అప్పులు చేస్తానంటాడు ఒకడు మళ్ళీ మధ్యని. ఇదొకటి ఏడు డబ్బులు ఇచ్చేవాడల్లా అడ్డమైన పట్ట, ఇదొక గొడవ. ఇదండి సుస్పష్టంగా అప్పు ఇచ్చాడు ఒక ఆయన. అప్పు ఇచ్చిన ఆయన దగ్గర నా జాతకం బాగాలేదండి, అడ్డమైన వాడి దగ్గర అప్పు చేసేస్తానండి అంటాడు. పైగా ఆయన దగ్గర 5,000 ఇచ్చుకుని ఇచ్చాడండి, అంత దారుణం. ఇదిగో అలాంటి వాడి దగ్గర డబ్బు కాపాడుకోవడం కోసం అసత్యం ఆడవచ్చు. మానభంగం, గౌరవం పోయేటప్పుడు కూడా అబద్ధం ఆడవచ్చు. చకిత గోకులాగ్ర జన్మ రక్షణ మందు, ఒక్కొక్కప్పుడు గోవులు కాని బ్రాహ్మణోత్తములకు కాని ఇబ్బంది వస్తుంది, అప్పుడు కూడా వాళ్ళని రక్షించేటప్పుడు కూడా అబద్ధం ఆడవచ్చు. అప్పుడు పాపం పొందవు. నీ కులం, నీ రాజ్యం, నీ తేజస్సు నిలబెట్టుకో. ఈ వచ్చిన పొట్టివాడు విశ్వంభరుడు, వాడు 3 లోకాలు ఆక్రమిస్తే త్రివిక్రమ స్ఫురణతో వస్తే బ్రహ్మాండం నిండిపోతే ఎవడు ఆపగలడు వాణ్ణి? నా మాట విను, ఆకర్ణించు. ఈ వద్దు వీడిని పంపే, ఈ పొట్టాన్ని, ఈ బ్రహ్మచారిని పంపే, వలదు ఈ దానం గేనమన్నట్ట అని అనగా ఆయన ఒక్క క్షణం సేపు అలా కళ్ళు మూసుకున్నట్టండి. ఇంత హితం పలికితే గురువుగారు గురువైనా తప్పు చెప్పకూడదు. సత్యం చెప్పమన్నారు తప్ప అసత్యం చెప్పకూడదు. శాస్త్రం చెప్పాలి తప్ప తనకు తోచిన చెప్పడానికి వీల్లేదు. ఎంత పాపం శుక్రాచార్యుడికి గౌరవం ఉంది, కానీ పొరపాటును కూడా అబద్ధం చెప్పకూడదు, శిష్యుడు పాడైపోతాడని చెబుతున్నాడు పాపం ఆయన. ఆయన ఆలోచించాడు బలి చక్రవర్తి, నువ్వు నిజం చెప్పావు గురువుగారు, ఇది గృహస్థధర్మం, మీరు చెప్పింది నేను అబద్ధం అన్నాను, నిజమే. నిజమైనా అది సామాన్యుడి విషయంలో ఇలాంటిది మనకు వస్తుంది, నాలాంటి గొప్పతాత వీటిని పట్టించుకోడు. భూదేవి ఏమందంటే, సత్యహీనుని మోవజాలనుచు పలుకదే తొల్లి భూదేవి, బ్రహ్మతోడ సమరమందడుగు తిరుగక చచ్చు కంటే, పలికి బొంకక నిజమున పరగు కంటే, మానధనులకు భద్రంబు మరియు కలదే. తొల్లి భూదేవి అందట, లక్ష మంది దుర్మార్గుల్ని భరిస్తా, ఒక్క అబద్ధమాడేవాడిని అసత్యవంతుని నేను భరించనంది. యుద్ధంలో చచ్చిపోయిన వాడికి స్వర్గం వస్తుంది, కానీ అంతకంటే గొప్పది సత్యం పలికిన వాడికి వచ్చేది అత్యద్భుతమైన శాశ్వత లోకం. అయినా మానధనుడికి సత్యం కంటే గొప్ప ధనం లేదు, సత్యం కంటే ధర్మం లేదు, సత్యం కంటే తపస్సు లేదు, సత్యం కంటే మరొకటి లేదు. సత్యం మీద ఈ ప్రపంచమంతా నిలబడి ఉంది, వెరసి ఈ జగత్తంతా సత్యమయం. ఎందరు రాజులు లేరెంతో పూర్వం, కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతి వందరే వహరేరి, సిరి మూటగట్టుకొని సిరి మూటగట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైన గలదే శిబి ప్రముఖులు ప్రీతి యశకాములై ఈరే కోర్కులు వారల మరచిరే ఇక్కాలమున్ భార్గవ. ఎంతమంది రాజులు లేరు, మేం మహారాజులం, రాజాధిరాజ పరమేశ్వరులం, గండబెండేరాలు తొడుక్కున్న వాళ్ళమని గర్వంతో అహంకరించి బింకంతో శంకింపగా కింకబూనిన ఎంతో మంది రాజుల పొంకాలు వదిలిపోయాయి తప్ప ఒక్కడిక్కడి నుంచి ఇంత పంకం పట్టుకెళ్ళాడా, ఇంత బురద, ఇంత రవ్వంత ధూడి పట్టుకెళ్ళాడా? ఎవరు సిరి మూటగట్టుకెళ్ళిన వాడు, డబ్బు మూటగట్టుకెళ్ళిన వాడు ఎవడున్నాడు? పేరు కూడా లేదు ఎంతో మందిది. వాళ్ళ మన భూమి మీద ఎంతమంది పుట్టారో అంతమంది పేర్లు ఉన్నాయా? ఆ విషయం తెలుసు కాబట్టే శిబి చక్రవర్తి లాంటి మహాత్ములు తమ శరీరం త్యాగం చేసి దానం చేసి పేరు నిలబెట్టుకున్నారు. దాతల పేర్లే నిలబడ్డాయి తప్ప ఒట్టినే తాతలైపోతే వాడికి ఎవరికి పేరుండదు ఈ భూమండలంలో. కాబట్టి నేను వాళ్ళని మర్చిపోను, మీరు ఈ సమయంలో మర్చిపోయినా, యజ్ఞాలు చేసినా వ్రతాలు చేసినా ఏం చేసినా దొరకనటువంటి అంతటి విష్ణుమూర్తి ఎంత పొట్టాడై నా దగ్గరకు వచ్చి మూడు అడుగులు ఇమ్మని చేయి పట్టాడు. ఇంకెంతకంటే కావలసింది ఏముంది బాబోయ్ అన్నాడు ఆయన. ఇంకా అత్యద్భుతమైన సంభాషణ ఈ ఘట్టం విని తీరాల్సిన ఘట్టం. ఆ విశేషాలను
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణే సుభవస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.